नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्।
కౌశుడు ఎప్పటికప్పుడు కృష్ణుడిని సంహరించడం కోసం చాలా కష్టపడ్డాడు. ఎందరినో పంపాడు, పోతనని పంపాడు, శకటాసురుణ్ణి పంపాడు, తృణావర్తుణ్ణి పంపాడు. ఇవి కాక మధ్యలో మద్ది చెట్లు కూల్చాడు కృష్ణ పరమాత్ముడు. ఇక అక్కడి నుంచి వత్సాసురుడు, బకాసురుడు, అఘాసురుడు వీళ్ళందరినీ సంహరించాడు. కాళీయుణ్ణి మర్దించాడు, మునిపత్తుల్ని అనుగ్రహించాడు, గోపికలకి వస్త్రాపహరణం చేశాడు, రాసక్రీడలాడాడు, ఇంద్రుడి గర్వం సర్వం ఖర్వం చేశాడు, గోవర్ధన పర్వతం పైకెత్తాడు, వ్యోమాసురుడని ఒకడు ఉన్నాడు మయుడు కొడుకు, వాణ్ణి సంహరించాడు. అది కాక అజగరం రూపంలో ఉన్న శంఖచూడుడనే వాణ్ణి చంపాడు. ఆపై కేశి అరిష్టాసురుడు అనే వాళ్ళని చంపాడు. బలరాముడి ద్వారా ధేనుకాసురుణ్ణి సంహరింపజేశాడు, ప్రలంబాసురుణ్ణి సంహరింపజేశాడు. ఇన్ని పనులు చేశాడు, కానీ కృష్ణుడికి ఏమవడం లేదు. కౌశుడు పంపిన వాళ్ళందరూ కృష్ణుడి చేతిలో మరణిస్తూ ఉంటే ఓ రోజున చింతాక్రాంతుడైపోయాడు. ఎవరు? కౌశుడు. ఏమిటి, ఎంతమందిని పంపినా ఎందువల్ల కృష్ణుడిని చంపలేకపోతున్నాను? కృష్ణుడిని ఏ శక్తి కాపాడుతోంది అనుకున్నట్ట పాపం. ఎంతలో నారద మహర్షి అక్కడికి వెంచేశాడు నారాయణ అనుకుంటూ. వచ్చి, కంస నీకు తెలియని రహస్యం ఇప్పుడు చెబుతున్నా విను. నిజానికి దేవకీదేవికి అష్టమ గర్భంలో పుట్టింది ఆడపిల్ల కాదు, అబ్బాయే. దేవకి కృష్ణుడి మాట విని తన భర్త ద్వారా కృష్ణుడిని నందుడి దగ్గరికి పంపింది. ఇప్పుడు నందుడి కొడుకుగా పెరుగుతున్నటువంటి కృష్ణుడు దేవకీ పుత్రుడు. రోహిణీ పుత్రుడిగా ఉన్న బలరాముడు కూడా ఈ దేవకీ గర్భంలో పెరిగి అక్కడ పుట్టినవాడే. కాబట్టి బలరామకృష్ణులు ఇద్దరూ దేవకీ పుత్రులే, వసుదేవ పుత్రులే. నువ్వు ఆనాడు చంపేద్దాం అనుకున్నావే, ఆ స్త్రీ మాత్రమే యశోదా పుత్రిక. ఇలా నందుడు, వసుదేవుడు, భగవంతుడు అందరూ కలిసి నీకు తెలియకుండా ఒక నాటకం ఆడారు. అందుకే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా విష్ణువైన కృష్ణుడిని చంపలేకపోతున్నావు. అనగానే ఎంత మోసం చేశాడు, నిజాయితీగా ఉన్నాడు అనుకున్నాను, సత్యం పొలుకుతున్నాడు అనుకున్నాను, ఈ దుర్మార్గుడు కపటత్వం వహించాడు, తన కొడుకును దాచాడు, వీడిని చంపేస్తానని కత్తి తీసి సభలో కూర్చున్న వసుదేవుడిని నరికైపోయాట. వద్దొద్దు, ఇతన్ని చంపితే ఉపయోగం ఏమిటి? ఇతన్ని ఇలా అయ్యే అట్టే పెట్టి కృష్ణుడిని ఇక్కడికి పిలిపించు, అతన్ని సంహరిస్తే నీ పగ తీరుతుంది అని నారదుడు అడ్డుకున్నాడు. అడ్డుకోకపోతే ఆపోటే వసుదేవుడు మరణించేవాడు. మళ్ళీ కోపంతో ఏం చేశాడు, దేవకీ వసుదేవుల్ని చెరసాల్లో పెట్టేశాడు, ఇదివరకు పెట్టినట్టే. వాళ్ళ ఆస్తి లాక్కున్నాడు. కోపంతో కాసేపు ఊగిపోయాడు. ఏం చెయ్యాలి ఇప్పుడు నేను? నా శత్రువు పుట్టాడన్నమాట, పెరుగుతున్నాడన్నమాట, ఆ కృష్ణుడే విష్ణువు అన్నమాట, అతన్ని సంహరించాలి. స్థానబలం వల్ల బృందావనంలో ఉన్నంత వరకు అతన్ని నేను చంపలేకపోతున్నాను. అదే మధురా నగరానికి పిలిపిస్తే నా ప్రాంతంలో అతన్ని చంపడం తేలికైపోతుంది. ఎవరినైనా మనవురు మన ఇంటికి పిలిపిస్తే ఏదో రకంగా చంపవచ్చు అనుకున్నట్ట. ఇలా అనుకుని కృష్ణుడిని ఇక్కడికి రప్పించాలి. రప్పించాలంటే ఏం చేయాలి? ధనుర్యాగం చెయ్యాలనుకున్నాడు ఆయన. ధనుర్యాగానికి రెండు నియమాలు ఉన్నాయి. పాఠాంతరాలను బట్టి పూర్ణిమ నాడు చేశాడని కొందరు చెప్పారు, కాదు అమావాస్య నాడు చేశాడని కొందరు చెప్పారు. కానీ చంద్రుడు బాగా వెలిగిపోతున్నాడని పోతన భాగవతంలో ఉంది కనుక అది పూర్ణిమే అనుకోవాలి మనం. తెలుగులో భాగవతంలో అద్భుతమైన చంద్రుడి వర్ణన ఉన్నది. చంద్రుడి వర్ణనను బట్టి చంద్రుడు అంతలా వెలుగుతున్నాడంటే అది పూర్ణిమే. త్రయోదశి నాడేమో పూజలు చేసి చతుర్దశి నాడు పశుబలుడు ఇచ్చేవట్ట కంసుడు. దున్నపోతులు, జింకలు, మేకపోతులు ఇటువంటి వాటిని బలిచ్చి క్షుద్ర పూజ చేసి ఆ తర్వాత శివుణ్ణి పూజించేవాడు. పూర్ణిమ నాడు ఆహుతి చేసేవాడు, పూర్ణాహుతి. ధనుర్యాగము అని పిలువబడే ఒక యాగం అది. ఆ యాగాన్ని వీరులైన క్రూరులైన రాజులే చేస్తారు, క్రూరులు కాని వాళ్ళు చేయరు. ఇటువంటి యాగాన్ని చేసిన వాళ్ళు కంసుడు, కంసుడి మామగారు జరాసంధుడు. వాడు అంతే, వాడు మరీ నీచుడు. మహారాజుల తలలు నరికి మొండి ఇలా పైకెత్తి కొబ్బరి బొండంతో నీళ్లు ఉంటాయి సరే, ఆ కొబ్బరి బొండం పైన కొట్టి ఆ నీళ్లు శివుడి మీద పోసినట్టుగా భైరవుడి పూజ చేసేవాట, మహాభైరవ పూజ. కావాలంటే సభాపూర్వం చూడండి. అలాంటి భైరవ పూజ మహాపాపం, దానివల్లే దుర్మరణం పాలయ్యారు వారంతా. అందుకని ఈ ధనుర్యాగం సంకల్పించాడు. ఈ ధనుర్యాగానికి బలరామకృష్ణుల్ని, నందాదుల్ని పిలిపిద్దాం, వాళ్ళు వస్తారు, రాగానే ఇక్కడ నల్లుల్ని నలిపినట్టు నలిపేద్దాం అనుకుని ఒక గొప్ప సంకల్పం చేశాడు. ఇప్పుడు కృష్ణుడు ఎవరు చెబితే వస్తాడు, నేను పిలిస్తే రాడు, నా మీద ద్వేషం కనుక అతనికి. కాబట్టి అతన్ని రప్పించడానికి ఒక భక్తుడిని పంపాలి. ఆ భక్తుడు అక్రూరుడు. అక్రూరుడు భోజకులస్థుడు. కంసుడు అక్రూరుడు వీళ్ళందరిది ఒకటే శాఖ. శాఖ అని ఒక భేదం ఉంటుందండి. ఈ దిక్కుమాల భేదం అంత తేలిక పొమ్మంటే పాదు. భోజకులము, కుకురు కులము, అంధక కులము, సాత్వత కులము, దాశార్హ కులము, యాదవ కులము, ఇవన్నీ యాదవ వంశంలో ఉన్న శాఖలు. అందరూ ఒకటే కానీ ఎందుకో విడిపోతారు కొంతకాలం పోయాక అన్నమాట. అందులో కంసుడు భోజకులస్థుడే, అక్రూరుడు భోజవంశస్థుడే, సత్రాజిత్తు కూడా భోజవంశస్థుడే. అందుకని వీళ్ళందరినీ భోజ మహారాజులు అంటారు. ఇది ఉపయోగించుకుని అక్రూరుని పిలిచాడు. అక్రూర, నువ్వు మావాడివి, మా శాఖ వాడివి, పైగా నేనంటే నీకు ప్రీతి, నువ్వు సాత్వికుడివి కాబట్టి నీ మాట అందరూ వింటారు. బలరాముడు, కృష్ణుడు అనే పేరుతో నా శత్రువులు ఇద్దరు పుట్టి బృందావనంలో తిరుగుతున్నారు, దేవకీ వసుదేవుల పుత్రులని విన్నాను, వాళ్ళని ఏదో రకంగా మధురా నగరానికి తీసుకురా, నేను ధనుర్యాగం తలపెట్టాను, ఈ యాగం చూడడానికి వాళ్ళని ఇక్కడికి రప్పిస్తే, ఈ మిషతో వాళ్ళు ఇక్కడికి వస్తే నేను వాళ్ళని సంహరించాలి, తద్వారా నాకు శాశ్వతంగా వైరం తొలగిపోతుంది అని ఒకటికి రెండుసార్లు బతివాలితే కృష్ణుడంటే ఎంతో భక్తి కలిగిన అక్రూరుడు లోపల లోపల అసహ్యించుకున్నాడు, గర్హించాడు కంసుణ్ణి. ఆయనకి నారదుడి ద్వారా కృష్ణుడు పరమాత్మని తెలిసింది. అందుకే పుట్టినప్పటి నుంచి కృష్ణనామస్మరణమే చేసేవాడు ఆయన. భగవంతుడు వాసుదేవుడే కృష్ణుడిని వినడం వల్ల నిరంతరం వాసుదేవస్మరణం చేసేవాడు ఆయన. వాసుదేవస్మరణం అంటే ఇవాళ మీరు నవ్వుతున్నారు కానీ వాసుదేవ అనేది అన్నింటిలోకి చాలా అద్భుతమైన నామం. అది సర్వాంతర్యామి పరమాత్మనికి ఇష్టమైన నామం. అది అన్నిటిల్లో ఆయన ఉంటాడు, ఆయనలో అన్నీ ఉంటాయి కనుక వాసుదేవ అన్నారు. అరయన్ వర్ణము పేరు రూపమును లేకత్యంత తేజోమయ స్ఫురణ సంపద కలిగి సర్వగతి సంపూర్ణత్వము బొంది వేతరజసత్వతమోగతిత్వ విగతత్వం బొంది యోగీంద్ర భాసుర రూపం అది వాసుదేవమగు. మార్కండేయ పురాణంలో మారణ గారి పద్యం ఇది. రూపం ఉండదు, రంగు ఉండదు, పేరు ఉండదు, అన్ని ప్రాంతాల్లో వ్యాపిస్తుంది, సర్వాంతర్యామి, త్రిగుణాలు లేవు దానికి, ఏ పనైనా చేయగలుగుతుంది, శాంతగుణ ప్రధానమైనది, అలా గుణరూపకర్మములు లేని సర్వాంతర్యామి తత్వాన్ని వాసుదేవ అంటారు. కడు పొల్చున్ వాసుదేవాఖ్యయై, అది వాసుదేవతత్వం అంటే. మహాద్భుతమైన రూపం అది. ఆ నామాన్ని నిరంతరం అక్రూరుడు చేసేవాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకోకుండా ఏనాడు లేడు ఆయన. అందువల్ల ఆయనకి ఆ వాసుదేవుడే కృష్ణుడని తెలుసు కనుక కంసుడి ప్రయత్నానికి అసహ్యించుకున్నా ఈ వంకతో కృష్ణుడు ఇక్కడికి తీసుకురావచ్చు కదా, ఆయన్ని చూడవచ్చు కదా అనుకున్నాడు. కృష్ణుడు ఇక్కడికి వస్తే ఏమవుతుందో ఆయనకి తెలుసు, ముందే తెలుసు, ఈ కంసుడి పని అయిపోతుందని తెలుసు. అందుకే పంపితే పోకుండా ఉంటానా మహారాజా, రేపు ఉదయమే రథం తీసుకుని వెడతాను, త్రయోదశి నాటికి వాళ్ళని తీసుకొస్తాను, చతుర్దశి నాడు నువ్వు అనుకున్న పనులు చేద్దు కానీ అని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇలా అక్రూరుణ్ణి కృష్ణుడి తీసుకురావడానికి పంపి తదనంతరం కంసుడు కృష్ణుడిని చంపడానికి ఒక మంచి ప్రణాళిక రచించాడు. కృష్ణుడు రాగానే ముందు ద్వారం దగ్గరే చంపివేద్దాం, ఎక్కువ ఇబ్బంది లేకుండా. వాళ్ళకు ఒక గొప్ప సభాభవనం ఉన్నది. అంటే వాళ్ళు మనం ఆడిటోరియములు అలాంటి వాటిలో కాకుండా క్రికెట్ చూసే స్టేడియం ఆకారంలో ఉంటుంది, వృత్తాకారంలో ఉంటుంది, గుండ్రంగా ఎత్తుగా మంచులు ఉంటాయి, మెట్లు, వాటి మీద ప్రజలు కూర్చుంటారు, మధ్యలో గోదా ఉంటుంది, ఇసుక పూయబడినటువంటి స్థలం, అందులో మల్లులు కుస్తీ పట్లు పట్టేవారు. అందుకని దాన్ని మల్లభూమి అని కూడా పిలుస్తారు. ఆ మల్లభూమిలోకి కృష్ణుడిని పిలుద్దాం. దానికి చుట్టూత గోడలు ఎత్తుగా ఉంటాయి, ఒకే సింహద్వారం ఉంటుంది. ఆ సింహద్వారం గుండా వస్తే అక్కడే కృష్ణుడిని ఏనుగుతో తొక్కి చంపించేస్తే ఇంకా తర్వాత నాకున్న పగ తొలగిపోతుంది అనుకుని మావటి వాడిని పిలిచాడు. కంసుడి దగ్గర చాలా ఏనుగులు ఉన్నాయి. అందులో ఒక ఏనుగు పేరు కువలయాపేడం. కు అంటే భూమి, వలయము అంటే మండలం, ఆ పీడము పీడించేదనమాట. కువలయాపేడము అంటే భూమండలం మొత్తాన్ని అల్లకల్లోలం చేసింది. అప్పటికి 10,000 ఏనుగులు యుద్ధంలో చంపింది అది. దాన్ని బట్టి ఆలోచించండి అది ఎంత గొప్పదో. అటువంటి ఏనుగుని తోలే మావటివాడిని పిలిచి, మావటివాడ, నేను నీకు ఎప్పుడు ఎంతో గౌరవం ఇస్తున్నాను, జీతం ఇస్తున్నాను, ఇప్పుడు నీతో నాకు గొప్ప పని పడింది. బలరామకృష్ణులనే ఇద్దరు పిల్లలు నా మేనల్లుళ్ళు వస్తున్నారు, అందరూ లోపలికి వచ్చాక ఆఖరిని వాళ్ళని లోపలికి పంపమంటారు కాపలా వాళ్ళని. వాళ్ళు చివరిగా వస్తారు, వాళ్ళు చూడగానే నీకు అర్థమైపోతుంది వాళ్ళు ఎలా ఉంటారో, ఒకడు నల్లగా ఒకడు తెల్లగా ఉంటారు. వాళ్ళని ఏనుగుతో తొక్కించి చంపేశావంటే నీకు అగ్రహారాలు ఇచ్చేస్తాను, బంజారా హిల్స్ నీకే రాసిచ్చేస్తాను, నీకు కావలసిన భూములన్నీ ఇస్తాను, పట్టుకుపో అనగానే, మహారాజా దీనికి ఎంత చెప్పాలా, మీ ఉప్పు పులుసు తింటున్నవాడిని అని వాడు వెళ్ళిపోయాడు. అక్కడికి సింహద్వారం దగ్గరే పిల్లల్ని చంపడానికి ఒక ఏనుగును పురమాయించినా వీడికి ఇంకా నమ్మకం కలగలేదు. ఒకవేళ ఏనుగు చేతిలో సావక ఏనుగే వీళ్ళ చేతిలో పీనుగైపోతే అంటే వాడికి లోపల అనుమానం ఉందన్నమాట. కృష్ణుడు తనని చంపడానికి పుట్టాడు కనుక అతన్ని చంపడం అంత తేలిక కాదనే ఒక భయం ఉంది. ఆ కారణం చేత ఏమనుకున్నాడు, రెండవ ఏర్పాటు కూడా చేద్దాం అనుకున్నాడు. వాడి దగ్గర మంచి మల్లులు ఉన్నారు, చాణూరుడు, ముష్టికుడు, శలుడు, కూటుడు, తోశలుడు మొదలైనటువంటి వాడు 100 కంటే ఎక్కువ మంది మల్లులు ఉన్నారు, మహావీరులు వాడు. అందులో చాణూరుడు అనేవాడు ఆంధ్రుడు అండి. మీరు విష్ణు సహస్రనామంలో చాణూరాంధ్ర నిషూధన అని చదువుతున్నారు కదా, చాణూరుడు అని పేరు కలిగిన ఆంధ్రుణ్ణి చంపినవాడు విష్ణు అని. ఆ చాణూరుడు అమ్మో తెలుగువాడు. ఈ చాణూరుడు అనేవాడు 6 రోజుల్లో మధురా నగరానికి వచ్చి ఏది ఇన్ని దేశాలు దాటుకుని వచ్చి కంసుడి కొలువులో చేరాడు. కంసుడి భవన్ ఎత్తిమీద పెట్టుకు చూస్తాడట ఆ చాణూరుణ్ణి. వాడితో పాటు ముష్టి కూడా ఉన్నాడు, అంటే ముష్టి ఎత్తుకునేవాడు కాసుమా, ముష్టి అంటే పిడికిలి, ఇలా కొట్టుకుని యుద్ధం చేస్తారు బాక్సింగ్, వాళ్ళని ముష్టి వాళ్ళు అంటారు. ఆ ముష్టికుణ్ణి వీళ్ళందరినీ పిలిచి, నాయన చాణూరా ముష్టిగా మీరందరూ కూడా నాకు ఉపకారం చెయ్యాలి, బలరామకృష్ణులు ఏనుగు చేతులు పీనుగులు అవ్వకుండా లోపలికి వస్తే మీరు వాళ్ళని మల్లయుద్ధానికి పిలిచి చంక కింద పెట్టి ఒక్క నొక్కు నొక్కి చంపేయాలి అనగానే చాలా సంతోషం. ఇంతవరకు మీరు ఇస్తున్న జీతానికి ఇంకో రెట్టింపు జీతం మీరు ఎలాగో ఇస్తారు, ఎందుకంటే వాడు రోజు పొద్దున్నే 500 మేకల మాంసంతో కూడిన ఆహారం తింటాడు, లేవగానే మధ్యాహ్నం ఎంత తింటాడో తెలియదు. వాడి కోసం అని ఓ అడవిలో ప్రత్యేక మేకలు గొర్రెల్ని పెంచేవారు అటండో. వాడు లేడు కాబట్టి కానీ లేకపోతే అసలు మేకలు లేరు గొర్రెలు లేవు, అందరూ వెళ్ళిపోతారు. భయంకరమైన ఆహారం తినేవారు వాళ్ళు ఆ రోజు. అటువంటి వాళ్ళం మేము మీరు చెప్పినట్టే వాడిని చంపుతాం అనగా కొంత నమ్మకం వచ్చింది, అయినా ఇంకా లోపల కొంచెం పీకుతోంది. ఈసారి ఏం చేశాడు, వీడి దగ్గర ఒక ప్రత్యేకమైన మూలబలం ఉంది, చిట్ట చివరగా యుద్ధం చేయడానికి పనికొచ్చే వాళ్ళని మూలబలం అంటారు. కౌసుడికి వాళ్ళంతా అంగరక్షకులు, ఇప్పటి భాషలో చెప్పాలంటే స్పెషల్ కమెండోస్, ఒక్కొక్కడు 100 మందిని 200 మందిని ఒంటరిగా యుద్ధం చేసి చంపేయగలరు, అటువంటి వాళ్ళని కూడా సిద్ధం చేశాడు. హమ్మయ్య అనుకున్నాడు, అనుకున్నా నిద్రపట్టలేదట, ఇన్ని ఏర్పాట్లు చేసినా నిద్రలేదు. చూసారా, శత్రుత్వం ఉంటే నిద్ర పట్టదు, అందుకే పగ లేకుండా చూసుకోవాలి. పగయ్య కలిగనేది పామున్న ఇంటిలో పవ్వళించినట్లు అని తిక్కన గారు చెప్పారు. శత్రుత్వం వహించామంటే మనం ఎవరితోనైనా అప్పటి నుంచి మనకు నిద్ర పట్టదు. పామున్న ఇంట్లో నివసించినట్ట, పాము ఇంట్లో తిరుగుతుందని తెలిస్తే నిద్ర ఏం పడుతుంది, అలాగే ఎవరితో అయినా విరోధం తెచ్చుకుంటే వాడు ఎక్కడ మనకి ఎలా ప్రమాదం తెచ్చి పెడతాడో అనే భయం ఉంటూనే ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ ఎవరితో విరోధం వహించరాదు, వహిస్తే సర్వనాశనం చేసేయాలా విరోధిని. సరే, మొత్తం మీద ఏది ఏమైతేనే ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత తన విశ్రాంతి మందిరానికి వెళ్ళాడు. ఆ రాత్రి కంసుడికి భయం వల్ల నిద్రపట్టలేదు, అక్రూరుడికి భక్తి వల్ల నిద్రపట్టలేదు. భక్తి కలిగినప్పుడు కూడా పరమాత్మను చూడడానికి వెళ్ళే ముందు నిద్రపట్టదండి. మన భక్తులు చెప్పారు, ఫ్లైట్ పొద్దున్న 8 గంటలకి అయితే 12 గంటలకి లేచిపోయిందిటో ఆవిడ, ఎందుకని, ఏమో ఒకవేళ పొరపాటున ఎయిర్పోర్ట్కి వెళ్ళకపోతే ద్వారక వెళ్ళలేము, గురువుగారి పురాణం వెళ్ళలేము. ఆవిడ చెబితే నాకే ఆశ్చర్యం కలిగింది. కొంతమంది ఉంటారు 7 గంటలకు రైలు అయితే ఇంట్లో 7 గంటలకు బయలుదేరుతారు, దాంతో రైలు కూడా తప్పిపోతూ ఉంటుంది ఎన్నోసార్లు. అలా కాకుండా 12 గంటలకి లేచిందంటే ఆవిడ ఎంత భక్తురాలు. కారణం వ్యగ్రత, భగవంతుడిని చూడాలి అనేటటువంటి ఒక కోరిక ఉంటే నిద్ర పట్టదు. చాలామందికి పట్టలేదు పాపం. ఎంతెందుకు, విశాఖపట్నంలో రైలు ఎక్కడానికి బయలుదేరాడు మా శంకరు, పొద్దున్న 5 గంటలకి లేచిపోయట, లేచిన దగ్గర నుంచి సాయంత్రం 5 గంటలకి రైలు. అడగండి అతన్ని, అమ్మో పూరి ద్వారక ఓఖా ఎక్స్ప్రెస్ ఎక్కాలి, గురువుగారితో ప్రయాణం చేయాలి, దానికోసం 2 గంటలకి రైలుకి వచ్చి కూర్చున్నాడు బాబు. చాలా మంచి పద్ధతి అది. ఇంట్లో ఉండి చేసేది ఏమిటి, ఒకవేళ విధంగా 7 రైలు అయితే 7 బయలుదేరితే నీకు నష్టం. ఒక అరగంట ముందే ఉన్నా ఉంటే ఎయిర్పోర్ట్లోనో లేకపోతే రైల్వే స్టేషన్లో కమ్ములిగిపోతుందా? అప్పటి నుంచి ఎందుకండి, ఇప్పటి నుంచి ఎందుకండి అంటాడు. ఆ తర్వాత మాత్రం ఉప్పు తెచ్చుకుంటారు చాలామంది. అలా తెచ్చుకోకూడదు, కొంచెం ముందు వెళ్ళండి. పోనీ ఈ మహానుభావులు ఇంట్లో చేసేది ఏమన్నా లక్షలతో వ్యాపారం ఉందా? ఏమి ఉండదు. కోటీశ్వరులు కూడా అలా చేయరు. ఇదొక బలహీనత. అక్రూరుడికి కృష్ణ పరమాత్మ మీద ఉన్న ఆ అపూర్వ భక్తి వల్ల ఆ రాత్రి నిద్ర పట్టక ఎప్పుడు తెల్లవారుతుందా, స్నానం చేసి ఒక రథం తోలుకుంటూ కృష్ణుడి దగ్గరికి వెడదామా, కృష్ణుడి దర్శనం చేసుకుందామా అనే కోరిక లోపల అంతకంతకీ తహతహని పెంచిందన్నమాట. మొత్తం మీద రాత్రి పూర్తి చేసుకుని పొద్దుటే లేచి సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించుకొని మంచి బలమైన 4 గుర్రములు రథానికి కట్టి రథం స్వయంగా తానే తోలుకుంటూ బృందావనానికి బయలుదేరాడు. ఆ వెడుతున్నంతసేపు ఆయన మనస్సు అంతా కృష్ణుడి మీదే ఉందిట. లోపల ఎన్నో ఆలోచనలు వచ్చాయి. ఎట్టి తపంబు చేయబడే ఎట్టి చరిత్రము లబ్ధమయ్యేనో, ఎట్టి ధనంబుల రుహులకు నీబడెనో, తొలివామునందు నా ఎట్టి వివేకహీనునకు ఆదిమునీంద్రులు యోగ దృష్టులను పట్టగలే నీశ్వరుని బ్రహ్మమయు హరి చూడగలిగెడిన్. నేను పూర్వజన్మలో ఏ మహాతపస్సు చేశాను, పూర్వజన్మలో తపస్సు చేసిన వాడు మాత్రమే ఈ జన్మలో కృష్ణుణ్ణి చూడగలుగుతాడు. కాబట్టి నా పూర్వజన్మలో ఏ తపస్సు చేశాను, ఎట్టి చరిత్రము లబ్ధమయ్యేనో. బహుశా నేను పూర్వజన్మలో ద్వారకానగరంలో పద్మాకర్ గారు భాగవత్ సప్తాహంలో పురాణం చెబుతున్నప్పుడు విన్నానేమో అనుకున్నాడు ఆయన. చరిత్ర లబ్ధమైతేనే పూర్వజన్మలో ఓ మంచి భాగవత కథ వింటేనే ఈ జన్మలో కృష్ణ దర్శనం అవుతుంది. కాబట్టి నేను ఎప్పుడు ఏ పురాణం విన్నానో శ్రద్ధతో, అది కూడా శ్రద్ధతో వినాలి, గురుభక్తితో వినాలి, పిచ్చి కామెంట్లు చేయకుండా వినాలి. ఎట్టి ధనంబులు అర్హులకు ఈబడినో తొలిబామునందు, పూర్వజన్మలో నా పవిత్ర ధనాన్ని ఏ మహానుభావుడికి దానం చేశానో. డబ్బు దానం చేయడమే కాక మహాత్ములకి దానం చేయాలి. పనికి వాళ్ళవాడికి దానం చేస్తే ఉపయోగం ఉన్నది. కాబట్టి మహాత్ములకి అర్హులకి నా కష్టార్జితాన్ని దానం చేసి ఉంటాను. ఆ పుణ్యం వల్ల నాలాంటి ఒక సామాన్యుడు ఈవాళ కృష్ణుడు చూడబోతున్నాడు. నిజానికి అక్రూరుడు చాలా భక్తుడే, అయినా ఆయన ఏమనుకుంటాడు తనను తానే, నా ఎట్టి వివేకహీనునకు అన్నాడు ఆయన. నాకు పెద్దగా బుర్రలేదు, నేనేం మహాత్ముడిని కాను, సామాన్యుడిని, తెలివి తక్కువ వాడిని. అయినా మహాయోగులు కూడా చూడలేని కృష్ణుడిని చూసే భాగ్యం నాకు ఇవాళ కలుగుతోందంటే పూర్వజన్మలో నేను తపస్సు చేసి ఉంటాను, పురాణం విని ఉంటాను, ధనం దానం చేసి ఉంటాను. ఆ కృష్ణుణ్ణి యోగులు యోగాభ్యాసంతో కూడా చూడలేరు, తపస్సుతో చూడలేరు. అటువంటి మహాత్ముడిని చూడబోతున్నాను, ఇది నా భాగ్యం. సూరులు తొల్లి ఏ విభుని శోభిత పాదనఖ ప్రభావళింజేది, భవాంధకారముల చెక్కక దాటుదురు అట్టి దేవరం వైరము తోడనైన పిలువ నన్ను బల్చి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని బోలు సుఖుండు కల్గునే. పండితులు పూర్వకాలంలో మహాతపస్సు చేసి శ్రీకృష్ణుడి దర్శనం పొందేవారు. అలా కృష్ణ దర్శనం అయితేనే వాడిని సూరి అంటారు. సూరి అంటే పండితుడు. పండితులకు కూడా కృష్ణ దర్శనం కావాలంటే తపస్సు కావాలి. కేవలం చదువుకుని పద్యాలు రాసినా, కేవలం ఇంట్లో కూర్చుని కావ్యాలు రాసినా వాడికి కృష్ణ దర్శనం కాదు. ఇలా భాగవతం చదవాలి, భాగవతం జీర్ణించుకోవాలి, భాగవతం పారాయణం చేయడం, భాగవతం ప్రవచనంగా అందించడం, ఇదే తపస్సు అంటే. అందుకని కావ్యం రాయడం అంటే కేవలం పరమాత్మ లీలలు రాయడమే తప్ప పనికిమాలిన పద్యాలు రాస్తే ఏడు ఉపయోగం ఉంది? నువ్వు కల్పభోజుడివి, నువ్వు భూజానివి, నీ మొహానివి అని ఎవడో మామూలు మనిషి మీద నెత్తి మీద వెంట్రుకు ముక్కలేని వాడి మీద పద్యం రాస్తే వాడిని వాడే రక్షించుకోలేని వాడిని ఎందుకు రక్షిస్తాడు? కాబట్టి సామాన్యమైన కవిత్వాలు కవిత్వాలు కావు. నిజమైన కవిత్వం అంటే పోతన గారిదే కవిత్వం, ధూర్జుడిదే కవిత్వం. వాళ్ళు భగవంతునికి అంకితం ఇచ్చారు కనుక. అదిగో అటువంటి మహానుభావులైన పండితులు ఆ తపస్సు యొక్క ఫలితంగా కృష్ణుడు చూడగలుగుతారు. కృష్ణుడు చూడగానే ఆయన కాళ్ళకు మీద తలపెట్టి నమస్కరిస్తారు. ఆయన కాలిగోళ్ళు ధగ 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 వెలిగిపోతూ ఉంటాయి. ఆ పాదాల గోళ్ల మీద తలలు పెట్టి సంసారం అనే చీకట్లోంచి బయటకు వస్తారు. మీరు ఇక్కడ ఒక రహస్యం చెప్తాను వినండి. సంసారం ఒక్కటికి చీకటి. ఈ సంసారంలో పడ్డామంటే రోజు చీకట్లో ఉన్నట్టే. అందుకే దీన్ని భవాంధకారం అన్నారు. ఈ అంధకారంలోంచి బయటపడాలంటే ఏం చేయాలి? వెలుతురు కావాలి. మళ్ళీ ఎటువంటి వెలుతురు కావాలి? శ్రీకృష్ణుడి యొక్క కాలి గోళ్ల మీద నుంచి వచ్చే కోటి సూర్యుల కాంతి రావాలి. ఆ సూర్యకాంతితో సంసారం అనే చీకట్లోంచి బయటపడతాం. సాధారణంగా చీకటి పోవటానికి పగలైతే సూర్యుడు ఉంటాడు, రాత్రిపూట అయితే ఏదో దీపాలు పెట్టుకుంటాం. కానీ అయినా ఈ చీకటి పూర్తిగా పోదండోయ్. ఉదాహరణకి ఇప్పుడు ఆవిడ ఉన్నారు, ఆవిడ వెనకాతలు నీడ పడుతుంది. నీడ అంటే చీకటే కదా. కానీ అదే కృష్ణుడు వస్తేను ఆయన కాంతి మనకి ఏ వైపు నుంచి కూడా చీకటి లేకుండా చేస్తుంది. అందుకే కృష్ణ పరమాత్మని దివ్యకాంతి కావాలి తప్ప ఈ లౌకిక సూర్యకాంతి పనికిరాదు పొమ్మన్నారు. సూర్యుడి కంటే పరమాత్మని కాంతి గొప్పది. సూర్యుడికి కూడా కాంతి ఇచ్చేవాడు పరమాత్మ. వ్యవహారంలో కోటి సూర్య ప్రభాభాసమానుడు అంటున్నాం, కానీ అంతకంటే ఎక్కువ కాంతి అయింది. అందువల్ల కృష్ణుడి కాలి గోరు చివర నుంచి వచ్చే కాంతి ముందు ఈనాడు మనకి కనపడుతున్న ఆదిత్యుని కాంతి కూడా తక్కువేట. ఇప్పుడు మనం ఏం చేయాలి? అటువంటి కృష్ణుడి కాలి గోళ్ల మీద తల పెట్టాలి. పెడితే ఇంక ఈ సంసారం అనే చీకట్లు తొలగిపోతాయి. ఇక పునర్జన్మ ఉండదు, శాశ్వత కైవల్యం పొందుతాం. ఈ కైవల్యం పొందే భాగ్యం నాకెవరిచ్చారు? ఇవాళ కంసుడిచ్చాడు. కంసుడు గనక అక్రూర కృష్ణుడిని ఇక్కడికి తీసుకురా అని అనకపోతే నేను వెళ్ళేవాడిని కాదు. వెళ్ళకపోతే కృష్ణ దర్శనం కాదు. కాబట్టి కృష్ణ దర్శనం నాకు కలిగించిన పరమపుణ్యాత్ముడు కంసుడు. ఇంతకంటే గొప్ప స్నేహితుడు ఎవరుంటారు? చూసారా, దుర్మార్గుడిని కూడా ఆయన ఎలా ప్రశంసించాడో. ఒక మంచి పని చేస్తే దుర్మార్గుడిని కూడా ప్రశంసించాలట. నిజం కూడా ఆలోచిస్తే కంసుడి వంకతో, హింసాపురుడైన కంసుని వంకతో మహాత్ముడైన కంసనాశకుడిని కృష్ణుడు చూడబోతున్నాడు ఆయన. అందుకే ఆహా కంస, నీ వంటి స్నేహితుడు ఉంటాడా? నా మీద ఎంత ప్రేమ చూపించావు. నేను నిజానికి చేసింది ఏమీ లేదు నీకు, అయినా నా మీద నిష్కారణమైన ప్రేమ చూపించావు అని కంసుడిని కూడా పొగిడాడు. ఇప్పుడు మళ్ళీ అనుమానం వచ్చింది లోపల. నేను కష్టపడి రథం తోలుకొని శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెడతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణుడు నన్ను చూచి, ఈ అక్రూరుడు దుర్మార్గుడు, కంసుడి యొక్క శిష్యుడు, కంసుడి దగ్గర ఉద్యోగి అని తిరస్కరిస్తాడేమో నన్ను అని భయం కలిగింది. అక్రూరుడు ఎంత గొప్పవాడైనా ఉద్యోగం చేసేది కంసుడి దగ్గర కదా. మరి కొన్ని నీచమైన పార్టీల్లో ఉంటే ఎంత గొప్పవాడి దగ్గర విలువ ఉండదు. అందుకని ఇప్పుడు ఒక్క క్షణకాలం శంకించాడు. ఇతడా కంసుని చేత పంపుబడి నన్హింసింపనే తెంచినాడు అతి దుష్టుండని చూచునో సకల భూతాంతర్బహిర్మధ్య సంగతుడౌటన్ తలపోసి నన్ను సుజనుంగా చూచునో ఎట్టి ఉన్నతిగా వినుచును ఏ క్రియం పలుకునో నా భాగ్యం ఎట్లున్నదో. ఇతడు అనగా ఈ అక్రూరుడు కంసుడు పంపించగా ఇక్కడికి వచ్చాడు. నన్ను ఇక్కడ నుంచి మధురానగరమునకు తీసుకుపోయి నన్ను హింసించి సంహరించడం కోసం వచ్చాడు. వీడు అతి దుర్మార్గుడు అని నన్ను చూడగానే తిట్టుకుంటాడా కృష్ణుడు? ఏమో అలా అనుకుంటాడేమో అని ఒక క్షణం భావించాడు. మళ్ళీ ఏమనుకున్నాడు అంతలోనే, ఇదేమిటి కృష్ణుడి గురించి తప్పుగా భావిస్తున్నాను? కృష్ణుడు సకల ప్రాణుల యొక్క హృదయములలో ఉంటాడే, ఆయన లేని చోటు అంటూ ఉండదు. ప్రాణుల లోపల ఉంటాడు, బయట ఉంటాడు. కాబట్టి నా మనసులో ఏముందో ఆయనకి తెలియదా? ఇతడు కంసుడు పంపించగా వచ్చినప్పటికీ నా పరమభక్తుడు వాసుదేవ నామస్మరణం చేసే మహాత్ముడు నా మీద ఎంతో ప్రేమతో వచ్చాడు అని నన్ను చూడగానే కనిపెడతాడేమో. ఇంతకీ నేను బృందావనం పెడితే కృష్ణుడు నన్ను చూస్తే కృష్ణుడి ద్వారా నాకు తిరస్కారం వస్తుందా పురస్కారం వస్తుందా? చేత్కారమా సత్కారమా, నాకు ఎటువంటి గౌరవం కలుగుతుందో, నా భాగ్యం ఎలా ఉందో, నా అదృష్టం ఎలా ఉందో అని కాసేపు అనుకున్నాడు. ఈ పోతనగారికి బాగా ఇష్టమైన పదం నా భాగ్యం ఎట్లున్నదో చాలాసార్లు వాడతాడు. నేను నా వరకు నా దృష్టిలోకి వచ్చిన 14 పర్యాయాలు చూశాను నా భాగ్యం ఎట్లున్నదో అన్నది. ఏమో నా భాగ్యం ఎలా ఉందో, కృష్ణుడు నన్ను గౌరవిస్తాడేమో అని కొంతసేపు అనుకున్నాడు. ఏమైనా కృష్ణుడు నన్ను తిట్టినా కొట్టినా గౌరవించిన ఆయన పాదం విడిచిపెట్టిన ఒక్కసారి జగద్గురువు అనుకున్నాను కృష్ణుడిని. ఆయన ఏం చేస్తే నాకు వచ్చే నష్టం ఏంటి? ఏమండి మనం అనుకుని నమ్మేమండి ఒక గురువుని, ఆయన కోసం అడిగితే ప్రాణం ఇవ్వలేమా? కాబట్టి ఆయన నన్ను చంపినా కొట్టినా తిట్టినా ఆయన పాదం వదలను, ఆయన నన్ను అనుగ్రహిస్తాడు అని మళ్ళీ పరమభక్తితో కృష్ణుడి పాదములు మనస్సులో భావించుకున్నాడు. అలా రథం ముందుకు వెళ్ళిపోతుండగానే ఎప్పటికి పెడతానబ్బా, ఎప్పటికి కృష్ణుడు చూస్తానని తహతహ వచ్చేసేదిట. మనం గింజుకున్నంత మాత్రం చేత రైలు ఎన్నింటికి వెళ్ళాలో అన్నింటికి పెడుతుంది. రైలు ఎక్కేసి లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది అని కూర్చుంటే ఏం చేస్తాం? అది 8 లేట్ అయింది వచ్చింది, ఏం చేస్తాం? నీ ఫేట్ అది. మన మనస్సు అంటే కంగారు పడుతుంది కానీ అది వెళ్ళద్దు. అలాగే ఇతడు తహతహలాడుతున్నాడు, రథం మెల్లిగా పెడుతుంది. మాపటి వేళ నేను జని మాధవు పాద సమీపమందునన్ నేను చీకటి పడేలోపే వెడతాను, శ్రీకృష్ణుడి పాదాలు చూస్తాను. ఆ పాదాల మీదకి వెళ్ళి దండాపతి తుండనైనా కర్రలా పడిపోతాను. ఒక కర్రని అలా పారేస్తే కదలకుండా పడుతుంది కదా, అలా పడ్డాన్ని దండ ప్రణామము అంటారు. కర్రలా పడతాను. అప్పుడు ఆయన 2 చేతులతో నన్ను పైకెత్తుతాడు, నా శిరస్సు మీద తన తల పెడతాడు. ఆ చెయ్యి ఎటువంటిది? ఆయన చెయ్యి ఒక్కసారి నా తల మీద పెట్టాడంటే ఇక మృత్యువు నా దగ్గరికి రాదు. సమస్త ప్రాణులకి మృత్యువుని తొలగించే అభయహస్తం, ప్రశస్త హస్తం శ్రీకృష్ణుడి హస్తం. ఆ హస్తం నా మస్తం మీద పెట్టగానే నా సమస్త పాపాలు అస్తమిస్తాయి అని ఆనందపడిపోయాడు ఆయన. అలకభ్రాజితమై సుధాంసు నిభమై హాస ప్రభోద్దామమై జలజాక్షంబై కర్ణకుండల విరాజద్గండమయ్యున్న ఆ జలజాతాక్షుని నెవ్వగంబు కననౌ నిక్కంబువోనా నాకు ఆవల దిక్కేగుతునున్నవి, ఆ వల దిక్కేగుతునున్నవి వనమృగౌరాతంబులు ఈ ద్రోవలను. మరికొద్దిసేపట్లో కృష్ణుడిని నేను చూస్తాను. ఆ కృష్ణుడి ముఖం ఎలా ఉంటుంది? ఆయనకి గిరజాల జుట్టు ఉంటుంది, ఒత్తుగా నల్లగా ఉంగరాలు తిరిగిన జుట్టు. అలాంటి జుట్టు ముఖం మీద పడుతూ ఉంటే ఆ ముఖం చాలా శోభతో ఉంటుంది. అలాంటి తల వెంట్రుకలు కలిగిన ముఖాన్ని చూస్తాను. చంద్రబింబంలా వెలిగిపోయే కృష్ణుడి ముఖాన్ని చూస్తాను. కృష్ణుడికి నవ్వే అందం, ఎప్పుడూ చిరునవ్వుతూ ఉంటాడట. కొంతమంది మనం కలిసి బిసుకుపోయి ఉంటాయి, కాలిపోయిన కట్టెలా, అలా ఉండదు. కృష్ణుడు సుధాంశరిభమే కాక హాసప్రబోద్దామం అన్నారు దానికి. చంద్రుడికి వెన్నెల అందం, అలాగే కృష్ణుడికి నవ్వే అందం. ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఆ నవ్వు కూడా చిరునవ్వు అనమాట, మరీ ఎక్కువ కాదు తక్కువ కాకుండా నవ్వుతాడు. ఇక తామర పువ్వు రేకుల్లో ఉంటాయి కళ్ళు, చెవులకు కుండలాలు ఉంటాయి. ఈ కుండలముల కాంతి చెక్కిళ్ళ మీద పడి చెక్కిళ్ళు తడుక్కు తడుక్కుని వెలుస్తాయట. కృష్ణుడి చెక్కిళ్ళ మీద ఈ కుండలాల కాంతి పడితే ఎంత మెరిసిపోతాయో బుగ్గలు, తళ్ళ తళ్ళ తళతళ మెరిసిపోతూ ఉంటాయి. అలాంటి ఆ కృష్ణుడిని మరికొద్దిసేపట్లో చూడబోతున్నాను. సత్యం, ఎందుకని 2 ఆవల దిక్కేగుతున్నది అవతలకు పెడుతున్నాయని ఒక అర్థం, నా వల దిక్కేగుతునున్నవి వనమృగ వ్రాతం బులిత్రావల. మనిషికి సాయం సమయం అవుతున్నప్పుడు కుడివైపు నుంచి అడవి జంతువులు పెడితే దాన్ని ఏమంటారు? శుభశకునం అంటారండి. అది ఈ నాకున్న అండం ద్వారా నా అవుతుంది, ఆ తర్వాత వచ్చే ఆకారం. ఆవల దిక్కేగుతున్నవి ఆవల దిక్కు అని ఒక అర్థం, నా వల దిక్కేగుతునున్నవి 2 అర్థాలు వస్తాయన్నమాట. నాకు కుడివైపు నుంచి మృగాలు పెడుతున్నాయి, కుడివైపు నుంచి అడవి మృగాలు కొంచెం సాయంత్రం అవుతున్నప్పుడు మధ్యాహ్నం దాటిన తర్వాత నుంచి సాయంత్రం లోపు కుడివైపు నుంచి జింకలు మొదలైనవి పెడితే ఆ వ్యక్తికి దైవ దర్శనం లేక దైవం వంటి పురుషుడు దర్శనం అవుతుంది అని శకున శాస్త్రంలో బృహస్పతి రాశాడు. అందుకే ఆయన ఏమనుకున్నాడు, సత్యం నాకు కృష్ణుడి దర్శనం అవుతుంది, నా కుడివైపు నుంచి వెడుతున్నాయి వన్యమృగాలు అనుకున్నాడు పాపం. ఇంతలో హఠాత్తుగా ఏమైపోయింది, రథం ఆగిపోయింది కదలకుండా, గుర్రములు కదలడం లేదు, ఆయన ఎంత కొట్టినా కదలడం లేదు. ఏమిటబ్బా రథం హఠాత్తుగా స్తంభించిపోయింది, గుర్రములు ఏ కారణం చేత కదలడం లేదు అని కిందకు చూశాడు ఆయన. ఆ గుర్రాలకు కూడా బుర్ర ఉన్నది, అందుకే కదలలేదు. అక్కడ బృందావనంలో ఇసుక నేలలో ఒక ఆయన అంతఃపురం నడిచి వెళ్ళాడు. ఆయన పాదాల గుర్తులున్నాయి, కాలి అడుగుజాడలున్నాయి. ఆ అడుగుజాడల్ని తొక్కలేక గుర్రములు ఆగిపోయాయి. దాన్ని బట్టి ఆ అడుగుజాడలు ఎవరో కనిపెట్టాయి. పవిత్రమైన ఆ రేఖలు చూచి కదలలేదు అది. జలజాంకుశాది రేఖలు గల హరి అడుగుల చొప్పు అది. శ్రీకృష్ణుడి అరికాల్లో తామరపు, అంకుశం, ధనుస్సు, గండ్రగొడ్డలి ఇటువంటి చిహ్నాలు ఉంటాయి. అందువల్ల అడుగున అరికాల్లో ఈ శంఖచక్రాదులు ఉండడం వల్ల ఆయన ఇసుకలో కాలు పెడితే ఆ ఇసుకలో ఆ ముద్రలు అలా కనబడిపోతాయన్నమాట. శంఖం చక్రం ఇసుకలో కొట్టినట్టుగా ఉంటుందన్నమాట. ఆ ముద్రలను చూచి, ఆ అడుగుల్ని చూచి కన్నీళ్లు కారుస్తూ ఆనందంతో గుర్రాలు అలాగే ఉండిపోయాడు కదలకుండా. వెంటనే కనిపెట్టాడు ఆయన. అందులోంచి కిందకు దూకాడు. దూకి ఆ అడుగుల్ని ఒళ్ళంతా పూసుకుని దాని మీద పడి పొల్లిగింతలు పెట్టి ఆనందంతో కన్నీళ్లు గార్చాడు. పులకించిపోయాడు. కృష్ణుడి దగ్గరికి వెళ్లే ముందే కృష్ణుడి పాద చిహ్నాలు కనపడ్డాయి. ఇంక అంతకంటే అదృష్టమే ఉన్నది, పాదముద్ర ముందు కనపడింది, ఆ తర్వాత భద్రమూర్తి తర్వాత కనపడతాడు. ఈ ఆనందంలో మొత్తం అడుగుజాడలన్నీ జరిగిపోయాయి. ఒళ్ళంతా పూసుకున్నాడు అనమాట. అందువల్ల ఇక మన భక్తులకి పాదాలు దొరికేటో విడిచిపెట్టరు, పాదాలే లేకుండా పట్టుకుపోతారు, ఆనందం కదా. వాళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకటి అన్నం పెట్టారే అందరూ పోటీ అనమాట, నేను పెట్టకపోతే తక్కువేమో అనుకుంటారు అనమాట. అందుకని అని లాగేస్తారు. ఒకసారి రైల్వే స్టేషన్లో జనాలు అంతా కాళ్ళు కట్టుకున్నా రైలు వెళ్ళిపోయింది. 200 మంది రైల్వే స్టేషన్లో కాళ్ళు కట్టుకుంటే రైలు ఎంతసేపు అవుతుందండి, రైలు ఎక్కాక పెడుతురు గారు బాబు అంటే అనరు. ఈలోపు ఏం జరిగిందంటే రైల్లో ఎక్కినవాడు ఒక ఆయన ఉన్నాడండి, ఆయన చైన్ గట్టిగా లాగాడు. మళ్ళీ అందరూ బిలబిలాలి, అందరూ ఎక్కి అయ్యయ్యో చూసుకోలేదు గురువుగారి పాదాలు అనుకున్నాను తప్ప అసలు మొత్తం రైలు వెళ్ళిపోతుంది అనుకుని మళ్ళీ అక్కడ ఎక్కారు. ఎంత పెద్ద గొడవ బృందావనంలో అనుకుంటాను, ఇప్పుడు మధురలో రిటర్న్ జర్నీలో ఎంత గొడవ అయిపోయింది. ఇప్పుడు కూడా మన భక్తులకున్న అదొక ఆనందం. అలా కృష్ణుడి పాదచిహ్నాలు చెరిపేశాడు, మళ్ళీ రథం ఎక్కాడు. రథం మహావేగంగా ముందుకు వెళ్ళిపోయింది. ముందటగని నక్రూరుడు కుంద కుటజతాల సాల కురవకవట మా కందన్ నందిత బల గోవిందన్ విక చారుణారవిందన్ బృందన్. క్రమంగా బృందావనంలో కృష్ణుడున్న ప్రాంతానికి వెళ్ళిపోయింది రథం. అక్రూరుడు చూచాడు బృందావనం పరమ పవిత్రంగా ఉంది. అక్కడ మల్లెలు, మొల్లలు, అడవి మల్లెలు, పెద్ద పెద్ద తాడి చెట్లు, రసాల వృక్షాలు, తీయమామిడి చెట్లు, మామిడి చెట్లతో పాటు మర్రి చెట్లు, ఇలా ఎన్నెన్నో రకరకాలైన చెట్లు ఉన్నాయి, చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలతో వృక్షాలతో మహాహ్లాదకరంగా ఉన్న బృందావనాన్ని చూచాడు. అక్కడ కొన్ని పద్మాకరాలు ఉన్నాయి, వాటిలో పద్మములు అలా వికసించి ఉన్నాయి. వికచ అరుణారవిందాలట, ఎర్ర తామర పువ్వులు పైగా. వికచారుణారవిందన్ బృందన్, పైగా ఇవన్నీ కాక నందిత బలగోవిందది. ఎప్పుడు బలరాముడు గోవిందుడు అక్కడ తిరుగుతూ ఉండడం వల్ల ఆనందం పొందుతూ ఉంటుందట. కృష్ణుడు అక్కడ తిరుగుతూ ఉంటే బృందావనం పులకించిపోతుంది. కృష్ణుడు అవతారం సాధించాక బృందావనం ఏడ్చిందిట కృష్ణుడి పాదాలు ఇక్కడ లేవని. అప్పుడు ఆయన కలియుగాంతం వరకు రాత్రిపూట రహస్యంగా తిరుగుతానని వరమిచ్చాడు. అందుకే రాత్రిపూట బృందావనంలో కృష్ణుడి పాదాల చప్పుళ్ళు వినపడతాయి, రాధాదేవి అందెల రవళి వినపడుతుంది. రాత్రిపూట బృందావనంలో తిరుగుతుంటారు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని చోట్ల ఎవరిని వెళ్ళనివ్వరు. అక్కడ పొదల్లో బలరామకృష్ణులు, శ్రీ రాధాదేవి తిరుగుతూ ఉంటారు. రమణ్ రేతి అని బృందావనంలో ఒక స్థలం ఉంది, దాన్ని ఏమంటారు ఇప్పుడు వాళ్ళు రమణ్ రేతి. అక్కడే అఘాసురుణ్ణి చంపాడు కృష్ణుడు, సద్యన్నం తిన్న స్థలం అది. ఆ ప్రాంతంలో రాత్రిపూట ప్రతి ప్రాంతంలో పొదలో కృష్ణుడి రాధాదేవి యొక్క సప్పుళ్ళు వినపడతాయి, పాటలు వినపడతాయి. తెల్లారేసరికి అక్కడ పెట్టే నైవేద్యాల్లో కొంత కొంత తినబడి ఉంటాయి, ఎంగిల్ చేయబడి ఉంటాయి. ఆ ప్రసాదం మర్నాడు అందరికీ పంచిపెడుతూ ఉంటారు. ఆ రహస్యం ఎవరికీ అర్థం కాదు ఎప్పుడు కూడా, అంత గొప్ప స్థలం అది. చాలా గొప్ప స్థలాలు ఉన్నాయి ఈ దేశంలో. ఆ మహిమ అనుభవించిన వాడికి తెలుస్తుంది. మనకు కూడా అంత భక్తి, గాఢభక్తి ఉంటే పరమాత్ముడు అడుగు అడుగులో కనపడతాడు. ఆ భక్తి లేకపోతే నిద్ర వస్తుంది. ఏముంది, పురాణం వింటున్నప్పుడు నిద్ర నిద్రకు వస్తుందంటే మనకు అంత గాఢభక్తి లేదు. గాఢభక్తో మూఢభక్తో ఏదో ఒకటి ఉండాలి. ఏమి లేని వాడికి గోడభక్తే, గోడ మీదకి దారబడి నిద్రపోవడమే. కాబట్టి నిజంగా ఆ ప్రాంతాలన్నీ అంత అద్భుతంగానే ఉంటాయన్నమాట. అది చూడగానే అమ్మాయ వచ్చాననుకున్నాడు. రథం ఆపాడు. ఆపి ఇక్కడి నుంచి నడిచి వెడుతున్నాడు. పరమాత్మ ఉన్న వీధిలోకి వెళ్ళేటప్పుడు ఎక్కడున్నాడు కృష్ణుడని తెలుసుకోవడానికి బయలుదేరాడు. ఇక్కడ రాసేశారండి భాగవతంలో అద్భుతంగా రాశారు. ఈయన కొత్తవాడు కదా, అక్కడున్న కుక్కలు కొత్త ఆయన తొడగానే భౌ భౌ అని అరుస్తాయట. అవి కూడా అరిచేయటే. ఇంకా కొత్త వ్యక్తిని తొడగానే కుక్కలు వీధిలో కుక్కలు అరుస్తాయి. అలా అరుస్తున్న కుక్కలను చూసుకుంటూ నేను కొత్తవాణ్ణి కాదు, కృష్ణుడికి ఎప్పుడూ పాతవాణ్ణి అంటూ బయలుదేరాడు. సుయి సుయి శబ్దాలు వినబడుతున్నాయి. అంటే ఏమిటనమాట, సాయంత్రం వేళల్లో గోశాలలో పాలు పెతుకుతున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా ఈ రెండు కాళ్ళకి మధ్యలో ఏం చేస్తారనమాట, ఒక కొండ పెడతారు. కొండ పెట్టే పొదుగు దగ్గర పాలు పెతుకుతూ ఉంటే, ఆ పాలు అందులో పడుతూ ఉంటే సుయి సుయి అనే శబ్దం వస్తుందన్నమాట. ఆ శబ్దాలు విన్నాడు. కొన్ని చోట్ల పిల్లలు పేచీలు పెడుతున్నారు పాల కోసం. వాళ్ళ నాన్నగారు ఆహా సాఫ్ట్వేర్ ఉద్యోగి, పిల్లల్ని పట్టించుకోడు. అందుకని భార్యలు ఏం చేస్తున్నారన్నమాట, వస్తాడు లేరా మీ నాన్న, ఉండండిరా, ఏడిపించగండిరా అని పిల్లల్ని కాస్త ఓదారుస్తున్నారు. కొందరు తల్లులు పాలిస్తున్నారు, కొన్ని చోట్ల స్నానాలు చేయిస్తున్నారు. అందరూ ఎర్ర కంకరతో కప్పబడి ఉన్నారట పిల్లలు. బృందావనంలో ఆవులు వేపడానికి వెళ్ళిన వాళ్ళందరి శరీరము ధూళితో కప్పబడి ఉంది. ఆ ధూళి కూడా వాళ్ళ ముఖాలకు అందం ఇస్తుందిట. ఈ స్త్రీలలో కొందరు పొడిచేవాళ్ళు, కొందరు ముసలివాళ్ళు ఉన్నారు. ఈ చర్మం ఇలా వేళ్లాడిపోతున్నటువంటి స్త్రీలు కొంతమంది ఉన్నారు. పాపం వార్ధక్యం అవుతుందంటే చర్మం ఇలా వేళ్లాడిపోతుంది. ఇప్పుడున్నది బిగు అప్పుడు ఉండదు కదా. మరి అలాంటి వాళ్ళని చూసుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఎదురుగుండా కృష్ణుడు ఎక్కడున్నాడని అడగక్కర్లేకుండానే గోశాలలోనే కృష్ణుడు దర్శనమిచ్చాడు. కన్యన క్రూరుడు పద్మనేత్రులను రంగద్గాత్రులను ధేనుదోహన వాటి సమలంకృత ప్రియులను ద్యత్పేత నీల నవీనోజ్జల భాసులను కుసుమ మాలాధారులను ధీరులను వనితాకాముల కృష్ణరాముల జగద్వంద్యక్రమోద్దాములను కనెన క్రూరుడు. చూచాడు అక్రూరుడు. ఎదురుగుండా గోశాల. ఆ గోశాలలో పాలు పితుక్కుంటూ తాగుతూ ఉన్నటువంటి కృష్ణుడు బలరాముడు కనపడ్డారు. ఆ ఇద్దరు ఎలా ఉన్నారు, తళతళతళ మెరిసిపోతున్న శరీరాలతో ఉన్నాడు. వాళ్ళ శరీరాలు ధగ ధగ వెలిగిపోతున్నాయి కాంతితో. ఆవు పాలు పితకడం కోసం ఎలాంటి బట్టలు వేసుకున్నారో అలాంటి బట్టలు వేసుకున్నారు. వీళ్ళు ఉండడం వల్ల గోశాలకే అందం వచ్చిందిట. ఒక ఆయనేమో పీత పసుపు పచ్చని బట్ట కట్టుకున్నాడు. ఈ పసుపు రంగులో ఉన్న బట్ట అంటే కృష్ణుడికి ఇష్టం. అందుకే ఆయన పీతాంబరధారి అంటారు. పీత అంటే పసుపు. ఈ మధ్యన ఒక ఆయన పీత అంటే పొట్టు అని అర్థం చెప్పాడు. ఆయనకి ఏ భాషలో దొరికిందో మరి. పీత శబ్దమునకు పసుపు అని అర్థం. ఒకవేళ పట్టు బట్ట అయితే పట్టు పీతాంబరాలనండి. ఈ తెలుగు పదం బదులుగా పీత కౌశేయవాసుడు అంటారు. ఏమంటారు, శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాషితంగా అందరూ చెప్పారు. పీత కౌశేయ వాసం. పీత పసుపు రంగులో కౌశేయ పట్టు వస్త్రం ఉంది, దాన్ని ధరించాడు. పీత కౌశేయ వాసుడు అంటే పసుపు రంగులో ఉన్న పట్టు బట్ట కట్టుకున్నవాడు. అలాంటి పీత వస్త్రం ఆయన కడితే నీల వస్త్రం నల్ల పట్టేమో బలరాముడు కట్టుకున్నాడు. బలరాముడికి నీలం అంటే ఇష్టం. తెల్లగా ఉంటాడు బలరాముడు, కట్టేది నీలం. నల్లగా ఉంటాడు కృష్ణుడు, కట్టేది పసుపు అన్నమాట. మొదటి రోజు కదా నేను పసుపు కట్టాను. రోజు పసుపు కడితే కష్టం, కానీ గురువారం కాబట్టి పసుపు కట్టాను లేండి. ఇక అవి కూడా నవీన కొత్త బట్టలు కట్టారటండే. కట్టిన బట్టలు మళ్ళీ కట్టాడు ఆయన. రోజు పాత బట్టలే ఉతుక్కుంటూ ఉతుక్కుంటూ చిరిగిపోయిన బనీను వేసుకుంటే చూడడానికి అసహ్యంగా ఉంటుంది. కృష్ణుడు కూడా చిల్లులు పడిపోయిన దరిద్రపు బనీను వేసుకుని అందరి ఎదురుగుండా కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందువల్ల ఎప్పుడు భగవంతుడు కొత్త బట్టలు ధరిస్తేనే అందంగా ఉంటుంది. మన కోసం ఆయన ఎప్పటికప్పుడు నవీన వస్త్రాలు కడతాడు. అవి కూడా నవీన ఉజ్వలట. మెరిసిపోతున్న మంచి తడుకు తడుకు బట్టలు కట్టుకున్నాడు ఆయన. మెడలో కుసుమమాలలు వేసుకున్నారు, పూలదండలు వేసుకున్నారు. పూలదండలు లేకుండా ఉండకూడదని పురుషుడికి ఒక నియమం పూర్వకాలంలో. మెడలో దండలు వేసుకుంటే లక్ష్మీదేవి వరిస్తుంది, ఎప్పుడు ఐశ్వర్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. అందుకని ధర్మరాజు కానీ ఇంకోటి కానీ, అసలు పూర్వం ఏదైనా యజ్ఞం చేయించడానికి వచ్చేటటువంటి బ్రాహ్మణులు కానీ వాళ్ళందరూ మెడలో దండలు వేసుకుని వచ్చేవారు. అందున తెల్లదండ వేసుకుంటే మరీ మంచిదట. ఇది లోకానికి చెప్పడం కోసం కృష్ణ పరమాత్ముడు బలరాముడు దండలు కూడా మెడలో వేసుకున్నారు. మళ్ళీ ఆ దండలు వేసేటప్పుడు కొంచెం వెనక ముందు చూసుకోవాలి. అందులో గొంగళీ పురుగులు ఉన్నవి నెత్తి మీద పోసారనుకోండి, అక్కడ నుంచి వీపంతా కోక్కుంటూ బాబోయ్ బాబోయ్, అంతకంటే అసలు పువ్వులు వేసుకోకుండా ఉంటే వదిలిపోతుంది. పువ్వులు వేసుకుని నవ్వులు లేకుండా పోతే ఎలాగా? అందులో మంచి పువ్వులు సువాసనతో ఉన్నవి దిక్కుమాలినవి కానిటువంటి పువ్వులు వేసుకోవాలి. ఈ మధ్యన ఒకచోట ఏం జరిగిందంటే వెళ్ళ దండేశారు, అందులో జలగుంది, ఆ జలగేమో వీపు మీద ఎక్కింది, నెత్తురంతా తాగేస్తుంది, నాకేమో నీరసం వస్తుంది, ఏమిటో చూస్తే జలగ అని చెప్పి గురువుగారు పురాణం ఎలా చెబుతారో చూద్దాం అని కసికొద్దీ వచ్చి ఎవరైనా జలగని పెట్టి వేస్తే కష్టం కనుక పువ్వులు మాలను మానేసాం. మాకు మా దండలు మేమే వేసుకుంటున్నాం, మీ దండలకి మీకో దండం అని కొందరు అంటున్న కారణం ఇదన్నమాట. అందులో మంచి పువ్వుల దండలు వేసుకున్నారు ధీరులు, వాళ్ళంత ధైర్యవంతులు, మహాత్ములు, బుద్ధిమంతులు. వాళ్ళని చూస్తే ఏ స్త్రీ అయినా వరిస్తుంది, ఆదిలక్ష్మీదేవి కూడా వరిస్తుంది. అందుకే వాళ్ళు వనితాకాములు. ఒక ఆయన కృష్ణుడు, మరొక ఆయన రాముడు, జగద్వంద్యక్రమోద్దాములను, ప్రపంచమంతా వారికి దండం పెట్టే అంత గొప్ప ప్రవర్తన కలిగిన వాళ్ళు, అంతటి మహాత్ములు. వాళ్ళని చూడడంతో మహానుభావుడు అక్రూరుడు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు, కాళ్ళ మీద పడిపోయాడు. వాళ్ళు 8 ఏళ్ల పిల్లలు, ఈయన 60 ఏళ్ళవాడు. కాళ్ళ మీద పడ్డాడంటే ఆలోచించండి, మహాత్ములకి గురువులకి వయస్సుతో సంబంధం ఉండదు. ఇంత పిల్లవాడైనా మహాత్ముడైతే, గురుడైతే అతనికి నమస్కరించవలసిందే. నేను పెద్దవాడిని అహంకరిస్తే నీ పెద్దరికం పోయి ముద్దవుతావు, ఎందుకు వేసుకోకుండా పోతావు. నేను ఒకప్పుడు వినుతశీల సద్మ వినుర పద్మ అనే పేరుతో మకుటంతో 216 పద్యాలు రాశాను 86లో, 1986లో. ఎండ్లు మీరినంతనే పెద్ద యౌనుకో, జ్ఞానమున్న పెద్ద యౌను గాని, తాడి చెట్టు పెరిగి తారలందా కదా వినుతశీల సద్మ వినుర పద్మ. తాడి చెట్టు కూడా పొడుగ్గా వెళ్ళి నక్షత్రాలు అంటుకునేలా పెరగచ్చు. అంత మాత్రం తాడి చెట్టు దగ్గరికి వెళ్ళి తాడి చెట్టా పొడుగ్గా ఉన్నామని దండం పెడతామా? కాబట్టి ఏండ్లు మీరినంత మాత్రం చేతనే ఒక వ్యక్తి పెద్దవాడు కాడు, జ్ఞానం ఉంటేనే పెద్దవాడు అవుతాడు. అందుకని జ్ఞానవృద్ధులకి నమస్కరించాలి. అందరూ వాళ్ళిద్దరూ జగద్గురువులయ్యి అందువల్ల నమస్కరించాడు. అప్పుడు కృష్ణుడు తన చేతిని తల మీద పెట్టి దీవించి, పెద్దవాడి నా కాళ్ళకి నమస్కరిస్తున్నావేమిటి అన్నాడు. మళ్ళీ కొంటిగా, నువ్వు పెద్దవాడివి, ఏదో దండం పెట్టామని దీవించాననుకో, అంత పెద్ద వయస్సు ఉన్నవాడివి, ఇలా పిల్లవాడివి కాళ్ళ మీద పడ్డం ఏమన్నా బాగుందా? మాకేమో మూతి మీదకి వేసాలు రాలేదు, నీకు చూస్తే ఇంత మర్రి ఓడల్లా గడ్డాలు వేసాలు పెరిగిపోయాయి. ఆయన గడ్డం వేసం బాగా మర్రి ఓడల్లా పెరిగి ఉండేవాట. అందుకని నువ్వు పెద్దవాడివి కదా అంటే నవ్వి, స్వామి మళ్ళీ నన్ను మాయలో పారవేయకు, నీ భాషతో మమ్మల్ని బొట్టలో వేసుకుంటే మేము ముక్తి పొందలేం, ఎప్పటికీ నీ మీద చెక్కు చెదరని భక్తిని ప్రసాదించు, నువ్వు అసభ్యంగా మాట్లాడినా సభ్యంగా మాట్లాడినా దీవించినా కొట్టినా ఏ మాయ పొందినా ఆ మాయలో పడకుండా ఉండేటట్టు అనుగ్రహించు అని కన్నీళ్లు పెట్టుకుని నమస్కరిస్తే ఆయన ప్రేమగా దగ్గరికి తీసుకుని ఆసనమిచ్చి కూర్చోబెట్టి మర్యాదలన్నీ చేశాడు. ఇంతలో నందుడు కూడా వచ్చి కుశలం అడిగి, నిన్ను కుశలం ఏమడుగుతాం, చెల్లెలు మొరపెట్టుకుంటూ ఉంటే వినిపించుకోకుండా చెల్లెలు బిడ్డల్ని చంపిన పరమ నీచుడు క్రూరుడైన కంసుడి దగ్గర బతుకుతున్నావు, అందువల్ల నువ్వు బాగున్నావని అడగకూడదు, అయినా బాగున్నావా అని అడుగుతున్నాను వ్యవహారంలో. ఇంతకీ ఎలా ఉన్నాడు కంసుడు అన్నట్ట. ఇప్పుడు మన కృష్ణుడు కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? శుభమే నీకు, నీకు శుభమే కదా, ప్రమోదమే సఖులకు, మా స్నేహితులకి నీ స్నేహితులకి సంతోషంగానే ఉంటున్నారా వాళ్ళంతా? నీ స్నేహితులు మా స్నేహితులు కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారా? చుట్టాలకు క్షేమమే, చుట్టాలు కూడా క్షేమంగా ఉన్నారా? అభయం బే ప్రజకు, ప్రజలందరికీ అభయమేనా, భయం లేదు కదా? ఇవన్నీ ఒక ఎత్తండోయ్. కృష్ణుడి కొంటితనం ఏంటో తెలుసా? మామ ముక్త భయుండే, మా మామగారు భయం నుంచి విముక్తి పొంది సుఖంగా నిద్రపోతున్నాడా? మామ ముక్త భయుండి అంటాం ద్వారా ఆ మామగారికి ఏముంది ఇది తెలియదా? అందుకని మా కంసుడు, మా మామ, మా మేనమామ, ఆయన భయం లేకుండా రాత్రిపూట పడుకుంటున్నాడా నిద్రపోతున్నాడా? వాడికి అన్నాడు లేదో నిద్రలేక, ఏ ముహూర్తంలో కృష్ణుడు పుడతాడని తెలిసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు సరిగ్గా ఏ నైట్ నిద్రలేదు. ఆర్గనైజర్లకు లేనట్టుగా నిద్ర, ఆయనకు కూడా నిద్ర లేకుండా పోయింది. కాకపోతే వీళ్ళ నిద్రలో లేకపోవడం వరకు అతను ఆనందం ఉంది, అక్కడేమో దుఃఖం ఉంది. అనగానే మీ మామ సంగతి నీకు తెలియదు ఉంది, అబ్బో కొంటే మామగారు, అంతకంటే కొంటే మేనలుడును, రౌడీ మామ కొంటి మేనలుడు ఓ టైటిల్ పెట్టచ్చు. ఆయన సంగతి నీకు తెలుసు కృష్ణ, అయినా చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. మీ మామగారు ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞమునకు రేపు ఉదయం మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు. ఎల్లుండి హోమం ప్రారంభమై కార్యక్రమాలు జరుగుతాయి. నందావదులందరూ కప్పాలు తీసుకురావాలని, వాళ్ళందరినీ వెంటబెట్టుకురమ్మని కంసుని ఆజ్ఞ. మీ ఇద్దరిని మాత్రం స్వయముగా నారథంలో ఎక్కించుకు తీసుకువెడతాను. మిగతా వాళ్ళంతా వాళ్ళ ఏర్పాటు వాళ్ళు చేసుకోండి. అందరికీ ఎక్కడ ఇన్నోవాలు ఏర్పాటు చేస్తారు, గురువుగారికి ఏర్పాటు చేస్తే. కాబట్టి ఎవరి వాహనాల్లో వాళ్ళు వస్తారు, మీ ఇద్దరిని రథంలో తీసుకువెడతాను. ఇది నేను వచ్చిన పని అనగా కృష్ణుడు నవ్వి, అయ్య బాబోయ్, మహారాజు గారు, కంస మహారాజు గారు యజ్ఞానికి పిలిస్తే వెళ్లకుండా ఉంటామా? భూనాథుండు మఖంబుజోడ పిలువల్బు తెల్చినాడు. సాక్షాత్తు కంస మహారాజు గారు వీరాధివీరుడు, యజ్ఞం చూడడానికి మమ్మల్ని రమ్మని పిలవడం మేము రాకుండా ఉండడమా? రేపు ఉదయం ఏ ప్రయాణం? తెల్లవారుజామున అందరూ లేవండి, స్నానాలు చేయండి, పిల్లలారా సంసిద్ధులు అవ్వండి, మీ మీ ఎడ్ల బళ్ళ మీద కాలినడకన గుర్రాల మీద ప్రయాణం అవ్వండి, నేను ఆ అక్రూరుడితో పాటు అన్నయ్యతో కలిసి రథం ఎక్కి వెడతాను. అందరం రాజుగారి దగ్గరికి వెడుతున్నప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదు, జంటలు జంటలుగా వెడదాం. దాంతోపాటు కానుకలు కూడా పట్టుకెళ్ళాలి. పెద్దల దగ్గరికి వెడుతున్నప్పుడు కానుకలు లేకుండా వెళ్ళకూడదట. చిన్నపిల్లలను చూడడానికి వెళ్ళినప్పుడు, మహారాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు, గురువుల్ని చూడడానికి వెళ్ళినప్పుడు, పురాణం వినడానికి వెళ్ళినప్పుడు ఏదో కానుక పెట్టాలట. ఏదో కానుక పెట్టమంటే అందరూ రెండు నక్షత్రాలు పెట్టమని పెట్టారు ఆ వచ్చిన. అలా కాకుండా ఏదో ఒక వస్తువు ఏదో ఇవ్వాలి, అదొక శాస్త్రనీయం. అందువల్ల మీ మీ నేర్పొప్పగా కానుకలు సమకూర్చండి అనగానే పిల్లలకి ఎక్కువ ఆనందం కలిగిందండి అయ్యి. ఎందుకంటే వాళ్ళు పుట్టాక ఒక్కనాడు కూడా సిటీకి వెళ్ళలేదు, ఎప్పుడు అడవిలోనే ఉన్నారు. మొదటిసారిగా మధురా నగరం చూస్తున్నాం, పెద్ద పెద్ద భవనాలు ఉంటాయట, అక్కడ సుగంధ ద్రవ్యాలు ఒంటికి పూసుకునే ఉంటాయట, ఏంటంటే డియోడ్రెంట్లు, ఇలాంటి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి, ఆహార పదార్థాలు బాగుంటాయి, ఎన్నెన్నో రకరకాలైన వస్తువులు ఉంటాయట, జారుడు బండలు, ఏవో రంగుల రట్టాలు, ఇవన్నీ ఆ రోజులు ఉండేవండి. చాలా బాగుండేది మధురా నగరం అంటే. ఇప్పుడు మధుర ఎక్కడుంది? అప్పటి మధుర ఎన్నెన్నో వింతలకి విడ్డూరాలకి నిలయాలు. అవన్నీ చూద్దాం అనుకుని వాళ్ళ ఆనందంతో ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ రాత్రికి మహారాజు నందమహారాజు గారు తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని అక్రూరుడు తిన్నాడు. అందున కృష్ణుడు స్వయముగా పాయసానం పెట్టేటండి ఆయన అదృష్టం. ఆయాసంతో వచ్చిన ఆయనకి కృష్ణుడు స్వయముగా పాయసానం పెట్టగానే ఇక మోక్షమే లభిస్తుందంటే ఈ ఆయాసం పోవడంలో ఆశ్చర్యమే ఉంది. శ్రీకృష్ణుడు పెట్టిన క్షీర అన్నం తిన్నాడు. కృష్ణుడిచ్చిన మంచి మంచి అంచు పంచులు కట్టుకున్నాడు. సుఖంగా పడుకున్నాడు. ఉదయమే లేచి రథాన్ని సంసిద్ధం చేశాడు. బలరాముడు కృష్ణుడు అలంకరించుకుని వాళ్ళు ప్రయాణానికి సిద్ధమయ్యారు. పిల్లలందరూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. పెద్దలు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఎడ్ల బళ్ళ మీద మంచి మంచి పెరుగులు, పాలు, నేతులు ఇవన్నీ పుచ్చుకున్నారు. గంధపు చెక్కలు, వీటితో పాటు కంసుడి దగ్గర ఉన్న పశువులకి గుర్రాలకి వేయడానికి గడ్డి కూడా పట్టుకెళ్ళారు. కాస్త గడ్డి కంసుడికి కూడా పెట్టడానికి, ఎండుగడ్డి, పచ్చగడ్డి ఇవన్నీ కూడా సిద్ధం చేశారు. ఎవరికి తోచిన కానుకలు వాళ్ళు పుచ్చుకున్నారు. ఇక ప్రయాణం అవుతున్న విషయం తెలుసుకుని ముందుగా యశోదేమో వద్దంది, కృష్ణుడు వద్దంది. అమ్మ లేదు వెళ్ళి వచ్చేస్తానన్నాడు. ఆవిడకి నచ్చ చెప్పాడు, ఆవిడ ఒప్పుకుంది. కానీ గోపికలకు మాత్రం కృష్ణుడు వెళ్ళిపోతూ ఉంటే బెంగ కలిగింది. కృష్ణుడు ఒక్కసారి మధురా నగరానికి వెడితే తిరిగి రాడేమో అని వాళ్ళకి అనిపించింది. అమ్మో ఎంత ప్రమాదం! అక్కడ మధురా నగరంలో గొప్ప గొప్ప సుందరీముడు లేని స్త్రీలు ఉంటారు, వాళ్ళంతా కృష్ణుడిని ఆకర్షిస్తారేమో, మన దగ్గరికి రానివ్వరేమో, మనవి ముతక బట్టలు, వాళ్ళందరివి మంచి బట్టలు అనుకుని పాప వాళ్ళు వెంగబెట్టుకుని, అయ్యో కృష్ణుడి ప్రయాణం ఆగిపోతే బాగుండని కృష్ణుడికి మొక్కుకున్నారు. ఆ మొక్కు కూడా పడి కృష్ణుడికే. కృష్ణుడి ప్రయాణం ఆగిపోవాలని కృష్ణుడికే మొక్కుకున్నారు. ఆయనకి కొబ్బరికాయలు కొట్టుకున్నారు ఇళ్లలో. ఇది కాక బ్రహ్మదేవుడికి కూడా మొర పెట్టుకున్నారు. అందరికీ కోపం అక్రూరుడి మీద పడింది. ఇప్పుడు ఈ దిక్కుమాలిన వాడు వచ్చాడు, వీడు పాపాత్ముడు, మా కృష్ణుడు ఇక్కడి నుంచి పట్టుకుపోతున్నాడు అని నోటుకు వచ్చినట్టల్లా అక్రూరుని తిట్టారు. అక్రూరుండని పేరు పెట్టుకొని నేడస్మన్ మనోవల్లభును చక్రిన్ మాకడ బాపికొంచునరుగన్ చర్చించి ఏ తెంచినాడు. అక్రూరుండట క్రూరుడీతడు నిజం వక్రూరుడవు నేని నిర్వక్రత్వంబున కృష్ణు వెట్టి తన త్రోవంబో విచారింపడే. ఈ దుర్మార్గుడికి ఎవరు పెట్టారండి అక్రూరుడని? వీడు అక్రూరుడు కాదు, క్రూరుడు కేవలం క్రూరత్వం లేనివాడని పేరు మాత్రమే పెట్టుకున్నాడు. మనందరికీ మనోవల్లభుడు, ప్రాణవల్లభుడు, ప్రాణం కంటే ఎక్కువవాడైన కృష్ణుణ్ణి మన దగ్గర నుంచి పట్టుకుపోతున్నాడు వీడు. ఈనాడు కృష్ణుడిని మనకి దూరం చేస్తున్నాడు, మధురా నగరానికి పట్టుకుపోతున్నాడు. ఇటువంటి దుర్మార్గుడిని ఎవరికన్నారో ఏమిటో. నిజంగా వీడు అక్రూరుడే కాదు, క్రూరుడు. అక్రూరుడైతే ఏం చెయ్యాలి? కృష్ణుడిని ఇక్కడ వదిలి తన దారిని తాను వెళ్ళిపోవాలి. అలా వెళ్ళడా అని వాడిని తిట్టారు. ఇవి తర్వాత బ్రహ్మను తిట్టారు. ఒరే దిక్కుమాల బ్రహ్మ, అసలు నీ సృష్టి ఇలా ఉంటుంది ఏమిట్రా, రాసేటప్పుడు రాత సరిగ్గా రాయవా? అమ్మా సరస్వతీదేవి, నువ్వైనా బ్రహ్మగారికి చెప్పి మంచి రాత రాయించమ్మా, నువ్వు గొప్ప మేటి ఇల్లాలి అని విన్నావు. పాపం గోపికలు ఉన్నారు, వాళ్ళ నుదుట కృష్ణుడు ఎప్పుడూ వాళ్ళకి దూరం కాకూడదని రాత రాయించకూడదా? భారతికైనా చెప్పరే అని కొంతమంది చెలికత్తెలు, బ్రహ్మగారి పక్కన కొంతమంది స్త్రీలు ఉంటారు, వాళ్ళంతా సరస్వతికి సేవ చేస్తారు. అందుకని వాళ్ళని తలుచుకుని, అమ్మా బ్రహ్మకి సేవ చేసే భారతీమాత యొక్క చెలికత్తెలారా, ఆ భారతీదేవి దగ్గరికి వెళ్ళి, సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి బ్రహ్మగారి మనస్సు మార్చమని చెప్పకూడదా అనుకున్నారు. మేటి గృహస్థు బ్రహ్మయ్యని మిక్కిలి నమ్మితిమి. ఈ బ్రహ్మదేవుడు ఏదో గొప్ప గృహస్థాశ్రమంలో ఉన్నవాడు, భార్యల్ని భర్తల్ని వేరు చేయకూడదని తెలిసినవాడు అనుకున్నాం. ఎప్పుడూ భార్యాభర్తలు వేరు చేసేస్తాడు. భర్తగారు భార్యను ఎంతో ప్రేమిస్తూ ఉంటే భార్యను చంపుతాడు, లేదా భార్య భర్తను ఎంతో ప్రేమిస్తూ ఉంటే భర్తని భార్యకు దూరం చేస్తాడు. ఇటువంటి రాతలు రాస్తున్న ఈ బ్రహ్మగారికి అవకాశం వచ్చినప్పుడల్లా రెండు శాపనార్థాలు పెట్టేస్తాం మేము. ఎప్పుడో ఒకప్పుడు తపస్సు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళకపోతామా, అప్పుడు బ్రహ్మగారి బొగ్గులో ఒక బొగ్గపోటు పడకపోతామా అని కొందరు అనుకున్నారు. ఎవరేమనుకున్నా కృష్ణుడి ప్రయాణం ఆగలేదు. రథం చుట్టూ ప్రదక్షిణ చేసి బలరామకృష్ణుడు రథం ఎక్కారు. ఇప్పుడు వీళ్ళు లోపల లోపల దారిలో గుర్రాలకు మోర్చి వచ్చి పడిపోతే బాగుండు, చక్రాలు విరిగి పడిపోతే బాగుండు అని అనిపించింది. పాపం కృష్ణుడి మీద ఎంత ప్రేమో చూడండి, వాళ్ళ వెహికల్కి ప్రమాదం అవ్వాలని కోరుకున్నారట, మాయదారి ప్రేమ వీళ్ళను. సరే, ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఓసారి మేము ఫ్లైట్లో వెళుతున్నాం హైదరాబాద్ నుంచేమో మేము ఢిల్లీ వెళ్ళాలి, మాతో పాటు వచ్చినటువంటి కొంతమంది భక్తులు బెంగళూరు వెళ్ళిపోవాలి. ఈ బెంగళూరు వాళ్ళు ఏమనుకున్నారు తెలుసు, గురువుగారి ఫ్లైట్ డిలే అయిపోతే బాగుంది అంటే, ఎందుకని నా ఫ్లైట్ 12 వాళ్ళకి 2 ఈ లోపల లోపల మా గురువుగారి ఫ్లైట్ డిలే అయిపోయి 2 ఆయన చూశాక మా ఫ్లైట్ ఎక్కాక అప్పుడు ఆయన ఫ్లైట్ వస్తే బాగుండు. వాళ్ళ కోరిక నెరవేరిపోయింది, 2 లేట్ నాకు. ఆహా పోట, అసలే నేనేమో ఎప్పుడు తెచ్చుకునేవాడు, ఏదో ఒకటి అప్పుడు మంచినీడు కూడా తెచ్చుకోలేదు. సరే, వాటర్ బాటిల్ మాత్రం మొక్కుకున్న వాళ్ళు తెచ్చిచ్చారులేండి, మొక్కుకున్నందుకని. ప్రేమ ఏం చేస్తున్నాం మరి, ఇంకో 2 చూద్దాం అనిపిస్తుంది అనమాట. ఇటువంటి మానవుల మీద మా మీదే ఇంత భక్తి చూపిస్తూ ఉంటే మరి కృష్ణ పరమాత్మ మీద భక్తి చూపించే గోపికలు ఏమనుకుంటారు? అందులో వాళ్ళు అలా అనుకున్నారు పాపం. అయితేనే ఈ మొక్కులు ఏం పనిచేయలేదు, మా భక్తులు మొక్కు పనిచేసినట్టుగా గోపికల భక్తి కృష్ణుడి దగ్గర పనిచేయలేదు. రథం బయలుదేరిపోయింది, పిల్లలు బయలుదేరిపోయారు, కాలినడకన వెళ్ళేవాళ్ళు, ఎడ్ల బళ్ళ మీద వెళ్ళేవాళ్ళు అందరూ ప్రయాణమై వెళ్ళిపోయారు. ఆ రథము చక్రము నుంచి ధూళి వస్తూ ఉంటే ఆ ధూళి ఎలా చూస్తూ చివరికి ధూళి కూడా ఆగిపోయేదాకా గుమ్మాల ముందు ఉండి నిరాశగా లోపలికి వెళ్ళిపోయారు పాపం గోపికలు. ఇంకెప్పుడు వస్తాడో కృష్ణుడు అనుకుని రథం అలా ముందుకు సాగింది. క్రమంగా మధ్యాహ్న సమయానికి రథం యమునా నదీ తీరానికి వచ్చింది. సరిగ్గా మధ్యాహ్న సమయానికి యమునా నది దగ్గరికి రాగానే యమునా నదిలో స్నానం చేయాలనిపించింది బలరామకృష్ణులకి. వాళ్ళు రథం ఆపి కాళ్ళు చేతులు కడుక్కొచ్చి రథం ఎక్కారు. ఇప్పుడు అక్రూరుడు, నేను కూడా స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తాను, నేను వచ్చేదాకా రథంలో కూర్చోండి అని రథంలో కూర్చోబెట్టి కిందకి దిగాడు. దిగి యమునలో హాయిగా స్నానం చేశాడు. యమునా నది స్నానం ఎంత అదృష్టం అండి, విరజానది అది యమున అంటే. అందులో స్నానం చేయడానికి దేవతలు రాత్రిపూట దిగొస్తారు, ఎందుకంటే యమున కృష్ణుడి వల్ల పవిత్రమయ్యింది కనుక. అసలు ఆ నదిని వర్షాకాలంలో చూడాలి మిగతా రోజుల్లో కంటే, పర్టిక్యులర్గా భాద్రపద మాసం శ్రావణ మాసాల్లో ఆకాశం ఎంతెత్తు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీళ్లు కొంచెం శిరస్సులు చల్లుకుంటే ఏదో ఒక పులకింత కలుగుతుంది. ఎంతో కాలుష్యం చేసేశారు యమునా నదిని ఆ మధ్యకాలంలో. నదులన్నీ ఎంతో బాగుపడుతున్నాయి ఇప్పుడిప్పుడే. ఎంత బాగుపడినా మనం కూడా బాగు చేయాలి దాన్ని. ఎంత వద్దన్నా ప్లాస్టిక్ తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడేస్తాం, రోజు ఏం క్లీన్ చేస్తామండి మీరు ఆలోచించండి. సముద్రంలో పెడుతూ కవర్లు వేసేస్తారు అందులో, ఎలా ఆ మరవరాలు వేసిన కవర్లు జాగ్రత్తగా బోట్లోనే పెట్టాను కిందే, అందులో వేయనవ్వలేదు. దానివల్ల సముద్రం కాలుష్యం అవుతుంది, ఆ ప్లాస్టిక్ తిని చేపలు చచ్చిపోతున్నాయి, తిమింగలాలు చచ్చిపోతున్నాయి, ప్రకృతి నాశనం అయిపోతుంది. ఈ విజ్ఞానం, విజ్ఞానం కదా, అజ్ఞానంతో కూడిన లోక నాశనానికి పనికొచ్చే విజ్ఞానంలో అయిపోయింది అన్నమాట ఇది. కాబట్టి ఇందులోంచి బయటపడాలి మనం. వీలున్నంత వరకు మన వల్ల కాలుష్యం కాకుండా ప్రకృతిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. యమునా నది, ఆ బృందావనం తలుచుకుని మీరాబాయి లాంటి వాళ్ళు ఎంతో పులకించి పద్యాలు రాశారు, పాటలు రాశారు. సూరదాసు పులకించిపోయాడు. అసలు యమునా తీర విహారీ అని పాడని వాడు ఉన్నాడండి, వల్లభాచార్యులు వారిని తీసుకోండి. మీరాబాయిని మహానుభావులైనటువంటి కృష్ణ చైతన్య స్వామి, వీళ్ళందరూ కృష్ణుడి మీద, యమునా నది మీద అలా రాస్తూనే ఉన్నారు. మీరాబాయి అయితే మరీ పులకించిపోయింది. మర్చిపోయిన ఇంకో విషయం చెప్పాలి, మీరు నిన్న భేంటు ద్వారకు వెళ్ళారు కదా, అక్కడే మీరాబాయి పాటలు పాడుతూ ఆయనలో కలిసిపోయింది. చిట్ట చివరిగా మీరాబాయి కృష్ణుడు లీనమైపోయింది. అదే ఆఖరిసారిగా మీరాబాయి అక్కడే పాడుతూ కృష్ణుడు అలా వెళ్ళిపోయింది. చూస్తూ ఉండగా వాళ్ళు, ఆయన చూస్తూ ఉండగా అందులో కలిసిపోయింది పాపం. ఆవిడ అదృష్టవంతురాలు, కానీ వాళ్ళు ఆయన తర్వాత ఎంతో ఏడ్చాడు మహారాజు గారు పాపం. అందువల్ల బతికుండగానే భగవంతుడిని గుర్తించాలి, భక్తుల్ని గుర్తించాలి. శరీరం విడిచిపెట్టాక వాళ్ళు కనపడమంటే కనపడనమాట. బృందావనం వెళ్ళి మీరాబాయి యాదు ఆవే అని, నాకు పాతవన్నీ గుర్తుకొస్తున్నాయి, ఇదిగో ఇక్కడ కృష్ణుడు ఆవులు మేపాడు, ఇక్కడ గోపికల వస్త్రాపహరణం చేశాడనే లీలలన్నీ కళ్ళ ముందు కొడుతూ ఉండగా పాడుకుంటూ ఉంది. అప్పుడు ఆవిడ చూచి ఆ పక్కనున్న పల్లెటూరి వాళ్ళు కూడా వచ్చి గొంతు కలిపారట. మన వాళ్ళు పడవలు వాడి పాట పాడమంటే పాడరు, ఎక్కడైనా సోది ఎప్పుడే వస్తుంది అనమాట. మాయదారు సోది రోడ్డు వేస్తున్నాడా, బ్రిడ్జి వేస్తున్నాడా, బ్రిడ్జి వేస్తాడు నీకెందుకు అది, వాడు వేసుకుంటాడు, వచ్చినప్పుడు ఎక్కుదాం. కాస్త చక్కగా గొంతు కలిపి పాడాలి. కృష్ణ అంటే మన ఎక్కడ లేని టెక్నాలజీ నాలెడ్జీ అప్పుడు చెప్తాడనమాట లేనిపోయిన సోది అంతా. సోది బదులుగా కాసేపైనా భగవన్నామస్మరణ చేయాలి. ఆ రోజుల్లో బృందావనంలో ఆవిడ పాడిన పాటలు ఆ ప్రాంతాన్నంతటిని మారుమోగింప చేసేసాయి అన్నమాట. చాలా గొప్ప దివ్య స్థలం. అక్కడ అక్రూరుడు స్నానం చేశాడు, చల్లని నీటిలో స్నానం చేశాడు. స్నానము చేసి చేసి నది చల్లని నీటను రామకృష్ణుల మానుగదూచి వీరు రథ మధ్యమునం వసిగించియున్నవారు ఈ నది నీరి లోపలకు ఎప్పుడు వచ్చి రటంచు లేచి మేధానిధి చూచే వారల రథస్థుల భక్త మనోరథస్థుల. హాయిగా యమునా నదిలో బుడుంగు బుడుంగుని మునిగాడు, స్నానం చేశాడు. ఇలా నీళ్ళల్లో చెవులు ముక్కు పుచ్చుకుని కళ్ళు మూసుకుని మునిగాట. ఆ నది నీటిలో రథంలో కూర్చున్న బలరామకృష్ణులు కనపడ్డారు. ఆయనకు ఆశ్చర్యం కలిగింది, ఏమి విచిత్రం ఇది, ఇప్పుడే కదా ఒడ్డు మీద ఉన్నారు వాళ్ళు, రథం ఒడ్డు మీద ఉన్నది, ఒడ్డు మీద ఉన్న రథంలో భక్తుల మనోరథాలు తీర్చే బలరామకృష్ణులు కూర్చుని ఉన్నారనుకున్నాను, కానీ రథం నీటిలోకి ఎలా వచ్చింది, ఇది కళామాయ అనుకుంటూ నీటిలోంచి మళ్ళీ పైకి లేచాడు. పైకి లేచి చూస్తే ఎదురుగుండా రథం కనపడింది, రథంలో బలరామకృష్ణుడు కనపడ్డారు. ఓరినాయనో, ఈ రథం ఒడ్డు మీదే ఉన్నది, ఒడ్డు మీదే బలరామకృష్ణులు ఉన్నారు, మరి నీటిలో ఎలా కనపడ్డారు, నేడా భ్రమ కళ అనుకుంటూ మళ్ళీ నీటిలోకి మునిగి చూశాడు. ఈసారి నీటి అడుగును మళ్ళీ రథం కనపడుతోంది, రథం స్పష్టంగా పక్కనే ఉంది, అందులో బలరామకృష్ణులు కూర్చుని నవ్వుతూ చెయ్యెత్తి ఇలా దీవిస్తున్నారు అతన్ని. మళ్ళీ పైకి లేచాడు, మళ్ళీ ఒడ్డు మీదే కనపడుతోంది రథం, నీటిలో మునిగితే నీటిలో, ఒడ్డు మీద చూస్తే ఒడ్డు మీద, మొత్తం మీద రెండు చోట్ల ఏకకాలంలో రథము, రథంలో కూర్చున్న భక్తుల మనోరథస్థులైన బలరామకృష్ణులు రథస్థులై కనపడుతున్నారు. ఇప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు, ఏం విచిత్రం ఇది, ఏకకాలంలో రెండు చోట్ల ఎలా కనపడుతున్నారు వీళ్ళు. కంటిన్ మున్ను రథంబుపై మరిదుదిన్ కంటిన్ మరిన్ క్రమరన్ కంటిన్ తొంటి రథంబు మీద ఇదే కళ్యాణ చారిత్రులే వెంటందోచిరి రెండు దిక్కుల మనోవిభ్రాంతియో నీరిలో నుంటాశ్చర్యము చూతున సుమర్యున్నుహిల్చి మగ్నాంగుడై. ఇంతకు పూర్వం నేను ఒడ్డు మీద చూచాను, నీటిలో మునిగితే నీటిలోనూ చూస్తున్నాను, మళ్ళీ పైకి లేచి చూస్తే పైనే ఒడ్డు మీద కూర్చున్న బలరామకృష్ణుని రథంలో చూస్తున్నాను, నీటిలో మునిగితే నీటిలోనూ కనపడుతున్నారు. ఇది విచిత్రంగా ఉన్నది. వీళ్ళు మహాత్ములు, శుభప్రద చరిత్ర కలిగిన వాళ్ళు, మహిమ కలిగిన వాళ్ళు. ఎంత మహిమ కలిగిన వాళ్ళైనా ఏకకాలంలో రెండు చోట్ల ఎలా కనపడతారు? అందున ఒడ్డు మీద రథం ఉండడంలో ఆశ్చర్యం లేదు, కానీ నీటిలో అట్టడుగున రథము, రథంతో పాటు గుర్రాలు, గుర్రాలతో పాటు కృష్ణుడు, బలరాముడు ఎలా కనపడతారు? ఇదేదో మహామాయ. ఈ విషయంలో అమీతుమీ తేల్చుకుందాం అనుకున్నాడు ఆయన. చూసారా ఎంత మాయం ఆయనకి. కృష్ణుడు ఎంతో గొప్పవాడు, పరమాత్మని నమ్మే వచ్చాడు, కానీ ఇప్పుడు ఆ కృష్ణుడే రెండు చోట్ల కనపడుతూ ఉంటే ఎలా కనపడతాడబ్బా అని బుర్ర ఆయన కూడా గొక్కున్నాడు. దీన్నే మాయ అంటారు. మాయ ఎవరినైనా బుట్టలో వేసుకుంటుంది. ఇప్పుడు ఆయన కూడా బుట్టలో పడ్డాడు. నీటిలో నుండడం ఆశ్చర్యం కదా, ఇదేదో మళ్ళీ ఇంకోసారి పరిశీలించి చూద్దాం అని మళ్ళీ బుడుంగున ఆ మడుగులో మునిగాడు. ఈసారి నీటి అడుగున మునిగిన ఆయనకి రథం కనపడలేదు, రథంలో కూర్చున్న బలరామకృష్ణుడు కనపడలేదు. కొత్త దృశ్యం కనపడింది. ఏం కనపడింది? పోషిత బాంధవుండు యదుపుంగవుడా జలమందుగాంచే సభాషు సహస్రమస్తక విభాసిత రత్న విభూషు భూమి భృద్వేషు కృపాభిలాషు ప్రతివీరచము విజిగీషు నిత్య సంతోషు అరోషు నిర్దళిత దోషు అనేక విశేషు శేషు నిన్. బంధువులను పోషించే అక్రూరుడు నీటిలో మునిగినప్పుడు ఈసారి ఆయనకి ఎవరు కనపడ్డారు? ఆదిశేషుడు కనపడ్డాడు. ఆదిశేషుడికి ఎన్ని విశేషణాలు ఉన్నాయో ఈ పద్యంలో చెప్పారు. ఆయన చక్కగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే ఎంత మాట్లాడినా విననిపిస్తుంది. కొంతమంది మాట్లాడితే ఎప్పుడు ఆపేస్తాడో అనిపిస్తుంది. కొంతమంది ఎలా మాట్లాడతారు కానీ అందులో సోతి తప్పే ఉండదు. చివరికి అసలు కథ ఉండదు. ఒక దాంట్లో దో దాంట్లోకి వెళ్ళి చివరికి ఏది లేకుండా పోతాడు. కానీ ఆయన చెప్పవలసింది స్పష్టంగా చెబుతాడు, నవ్విస్తూ చెబుతాడు, మధురంగా చెబుతాడు, అన్ని రకాలుగా ఆహ్లాదం కలిగిస్తూ చెబుతాడు. అందుకే ఆయన సద్భాషుడు. ఆయనకి 1000 పడగలు ఉన్నాయి. ఈ 1000 పడగల మీద నిరంతరం మణులు ధగధగ వెలిగిపోతూ ఉంటాయి. ఈ మణుల కాంతితో ఉన్న 1000 పడగల మీద భూదేవి గిర్రున నిరంతరం తిరుగుతూ ఉంటుంది. రత్నాభరణాలున్నాయి, భూమిని మోస్తాడు. భూమిని మోస్తాడు కాబట్టి భూమిని భరించే మహారాజ వేషంలో ఉన్నాడు. భూమి భృద్వేషు అంటే భూమిని భరించేవాడి వేషంలో ఉన్నాడు, రాజవేషంలో ఉన్నాడు. మహారాజులు ఎటువంటి వస్తువులు ధరిస్తారో, ఎటువంటి వస్త్రాలు ధరిస్తారో అటువంటి వస్త్రాలు ధరించి ఠీవిగా ఉన్నాడు. కృపాభిలాషు, పామును చూస్తే భయం కలుగుతుంది, కానీ ఆయన చూస్తే కరుణ తొణికెసలాడుతుంది. కరుణారస స్వరూపుడు. ప్రతివీరచము విజిగీషు, శత్రు సైన్యమును చీల్చి చెండాడాలనే కోరిక కలిగిన వాడు ఆయన. శత్రువులను జయించాలనే కోరిక మనలోనూ ఉండాలట. ఎందుకంటే మన శరీరంలో 6 శత్రువులు ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 6 శత్రువులు ఉన్నాయి. వీటిని అరిషడ్వర్గం అంటాం. వీటిని జయించాలనే కోరిక జిగీష. జేతుం ఇచ్ఛా జిగీష. మళ్ళీ మామూలుగా జయించాలనే కోరిక కాదు, శాశ్వతంగా జయించాలనే కోరిక ఉంటే దాన్ని విజిగీష అంటారు. ఆదిశేషుడు అంతఃశత్రువుల్ని, బయట ఉన్న శత్రువుల్ని ఎప్పుడూ జయించాలనే కోరుతూ ఉంటాడు. నిత్య సంతోషం, ఎప్పుడైతే శరీరంలో శత్రువులు లేవో బయట శత్రువులు ఉండరు. మనలో అంతఃశత్రువులు ఉన్నంతకాలమే బాహ్య శత్రువులు ఉంటారు. ఇతరులను నువ్వు శత్రువుగా భావిస్తున్నావు కాబట్టి వాడు శత్రువు అయ్యాడు. ఒకసారి జ్ఞానదృష్టితో చూస్తే ఎవరెవరికి శత్రువులు? శత్రుత్వము తాత్కాలికంగా ఒక కారణం వల్ల వచ్చింది. ఈ కారణం ఏంటో గ్రహిస్తే ఇక నీకెవడు శత్రువు లేడు. ఘుంఘట్టు కాపట్టు కోల్లురే తోకో రాము మిలాయి, ఘట ఘటమేవహ సాయి రమత కటుక వచనమత్తు బోల్లురే అన్నాడు సూరదాసు. ఒరే, నీలో అజ్ఞానం అని ఒక పొర ఉన్నది. ఆ పొర నీ కంటికి తెరలా అడ్డం పడింది. దానివల్ల నీకు బయట ఉన్న రాముడు నీ మనస్సులో కనపడటం లేదు. నీ అజ్ఞానం అనే తెరను తొలగించు. అప్పుడు ప్రతి ప్రాణిలో భగవంతుడు కనపడతాడు, ఈశ్వరుడు కనపడతాడు. అప్పుడు ఎవరి మీద శత్రుత్వం ఉండదు. శత్రుత్వం తాత్కాలికం, శత్రుత్వం పోవాలంటే అందరిలో భగవంతుడు చూడు, ఈయనలో ఆయనలో అందరిలో భగవంతుడు కనబడితే నువ్వు ఎలా ద్వేషించగలుగుతావు చూస్తూ చూస్తూ. కాబట్టి ఎప్పుడు ద్వేషించకో, అప్పుడు పగ ఉండదు, ఇది పోవాలి. పోకపోతే ఏమవుతుంది, నాకు వాళ్ళు ఎలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు అంటాం, బ్యాగ్ తగిలించుకుని పారిపోతూ ఉంటాం. ఇది పోవాలి, అజ్ఞానం పోవాలి, ద్వేషం పోవాలి. అలాంటి వాడికి ఏమవుతుందన్నమాట, నిత్యం సంతోషం కలుగుతుంది. అందుకే ముందేమో ప్రతివీరచము విజిగీషు అన్నాడు, శత్రువుల్ని జయించాలనే కోరికతో ఉంటాడు, దానివల్ల నిత్య సంతోషుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. అసలు ఎప్పుడు శత్రుత్వం లేని వాడికే సంతోషం.